그러면 두 번 돌아가. 옴 스리 사이람, 옴 스리 사이람, 옴 스리 사이람, 옴 스리 사이람. 옴 스리 사이람, 옴 스리 사이람, 옴 나무 나라하나요, 옴 나무 나라하나요, 옴 나무 브로티 와수대와요. 옴 나무 브로티 스리라마나요. 옴 스리 사이람, 옴 스리 사이람, 옴 스리 사이람, 베람. 나는 백성처럼 시디 사이바바 이 만드리의 그 왈슈코스 이 보스크린 치고는 이 왈슈코스 선발품으로 시디 사이바바 만드리 말이 아깜티 말이 아후나니 보스크린 치고는 백성처럼 그렇게 미쳤습니다. 바바 만드는 보이시티는 그러니까 완전히 틀리 완전히 알 거라. 여기 바바 만드는 게 저런 유절하는 보이시티 온데. 만지 센터로 이 바바 만드는 내리면처럼 안될까 아주 안될 것처럼 온데. 안될까 그런가 좌우로서 배양이 틀리 거라. 그라마스트들 될까 그런가. 이 సమీప గ్రామస్తులకి గణపురం గ్రామస్తులకి కాకుండా ప్రయాణికులకు కూడా అందరికీ అందుబాటులో ఉండేట్టు ఈ బాబా మందిరాన్ని నిర్మించారు. ఇంకా దీనికి ఈ కమిటీ సభ్యులు బాబా మందిర కమిటీ సభ్యులు తర్వాత ఇక్కడ పనిచేస్తున్నటువంటి అర్చన చేస్తున్నటువంటి అర్చకులు అందరూ ఐక్యమత్యంగా పనిచేయాలి. కమిటీ సభ్యులు ఎంత ఐక్యమత్యంగా పనిచేస్తే అర్చకులు ఎంత డివోటెడ్గా డెడికేటెడ్గా అర్పణ భావంతో కనుక పనిచేస్తే మనం ఊహించిన దానికంటే మనం అనుకున్న దానికంటే మన ఇమాజినేషన్ కంటే కూడా ఎక్కువగా ఇది అభివృద్ధిలోకి వస్తుంది. ఈ మందిరానికి ఇంకా ఎంతో కీర్తి కాకుండా ఆర్థికంగా కూడా ఈ మందిరం అభివృద్ధిలోకి వస్తుంది. ఇది ఈ బాబా మందిరం ఇది ఆ రోజు కారోజు వర్ధిల్లుతుంది అనటంలో నాకేం సందేహం లేదు. పూర్తిగా వర్ధిల్లాలని కూడా హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. బాబా బాబాలు చాలా మంది వచ్చి మీ సిరిడి సాయిబాబా అని పిలుస్తూ ఉంటారు. బాబా కులం నాది ఫలానా కులం నాది ఫలానా మతం అని బాబా చెప్పలేదు. చాలా మందికి ఆయన కులం తెలియదు అని మతం తెలియదు. ఆయన తెలియపరచకూడదని తెలియపరచలేదు. దానికి రహస్యం అవుతుంది. సర్వసాధారణంగా కులాల మధ్యన ఐక్యత మతాల మధ్యన ఐక్యత కోసం బాబా కృషి చేశారు. మహమ్మదీయులు అందరూ మావాడే అనుకున్నారు. హిందువులు అందరూ కూడా మావాడే అనుకున్నారు. మహమ్మదీయులు గౌరవించేవారని హిందువులు కూడా గౌరవించేవారు. నాది ఫలానా మతం నాది ఫలానా కులం అని చెప్పలేదు. ఆయన మతం ఒకటి దైవ మతం. హిందూ మతం కాదు మహమ్మదీ మతం కాదు. ఆయన మతం దైవ మతం. అంటే మతం పేరు చెప్పలేదు కులం పేరు చెప్పలేదు. కులాల మధ్యన ఉంటుంది ఐక్యతని మతాల మధ్యన ఐక్యతని పోషించారు. తర్వాత ఎంతో ప్రఖ్యాతి పొందినటువంటి ఈరోజు భారతదేశంలో ఆవిర్భవించిన ప్రాచీన మహర్షులు చాలామంది ఉన్నారు. ఈ ఆధునిక మహర్షుల్లో సిరిడి సాయిబాబా, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఈ ఆధునిక మహర్షులు. ఈ ఆధునిక మహర్షుల్లో ఎక్కువ సిరిడి సాయిబాబా ఎక్కువ ప్రఖ్యాతి కలిగింది, అంటే పాపులర్ సైలెంట్ అయ్యారు. అంటే వాళ్ళు ఎక్కడో సైన్సే ఎక్కువ ప్రజానీకంలో దీన్ని సిరిడి సాయిబాబాని పాపులర్ సైలెంట్ అంటారు. అంటే ఎక్కువ పాపులారిటీ వచ్చింది మనకి భారతదేశంలో, ఎక్కువ పాపులారిటీ పొంది, ఎక్కువ ప్రజల చేత ఎక్కువ మన్నన పొంది, ఎక్కువ గౌరవానికి పాత్రులైన సైన్స్లో సిరిడి సాయిబాబా పాపులర్ సైలెంట్ అని పిలుస్తూ ఉంటారు కొంతమంది. అలా పాపులర్ సైలెంట్ అయ్యారు భారతదేశంలో. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా బాబా మందిరాలు ఎక్కువ నిర్మిస్తున్నారు. అంటే బాబాని మనం బాబాను గుడి నిర్మించి అక్కడ బాబా విగ్రహం ప్రతిష్ట చేసుకుంటున్నాం, ఆయన రూపాన్ని ధ్యానం చేస్తున్నాం, ఆయన నిర్మిస్తున్నాం, ఆయన పేరుని స్మరించుకుంటున్నాం. అంటే మనం ఎవరిలో సత్యానుభవం పొందటానికి, బ్రహ్మానుభవం పొందటం కోసం ఆ ఓంకారం ఏ వస్తువునైతే ప్రతిపాదించిందో ఆ బ్రహ్మమును పొందటం కోసం ఏదో ఒక రూపంలో నామాన్ని మనం సపోర్ట్గా పెట్టుకుంటాం. చాలామంది ఈ మధ్యన బాబా రూపాన్ని, బాబా నామాన్ని సపోర్ట్గా పెట్టుకుంటున్నారు. ఏదైనా పర్వాలేదు, వాళ్ళకి అక్కడ భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, పూజ్యభావం ఉండాలి, గౌరవభావం ఉండాలి. అలా ఉంటే ఏ రూపమైనా ఏ నామైనా ఇబ్బంది లేదు మహర్షిలో. తర్వాత పగిలిపోతారు అంటే ప్రకృతి గుణాలు దాటాక ఎవరైనా ఒకటే. లెక్క రైడ్ చేసిన వాళ్ళది అందరూ ఒకలాగానే ఉంటుంది. లెక్క తప్పు చేస్తే ఎవరు ఎవరి ఆన్సరు రకరకాలుగా ఉంటాం, కానీ లెక్క కనుక రైడ్ చేస్తే అందరిది ఒకటే ఆన్సరు. అదేవిధంగా ప్రకృతి గుణాలను దాడితే, జీవలక్షణాలను దాడితే, దేశాభిమానం దాడితే ఏ సేవింటైనా ఒకటి, అక్కడ ఉన్నది ఒకటి వస్తువు. అక్కడ ఏకత్వం కానీ అనేకత్వం లేదు. ఈ అనేకత్వాన్ని భిన్నత్వాన్ని కనుక దాడితే అక్కడ ఉన్నది ఏకత్వం, అక్కడ వెళ్ళిన తర్వాత అందరూ సమానమే. కానీ మనకు రూపబుద్ధి ఉన్నప్పుడు, నామబుద్ధి ఉన్నప్పుడు వారికంటే మీరు ఎక్కువ, మీరికంటే వారు ఎక్కువ అలా అనిపిస్తుంది. అంతే మనస్సుకు అనిపిస్తుంది, మన మనస్సు మన మనస్సుకు అలా అనిపిస్తుంది. కానీ సత్యం ఒకటిగానే ఉంటుంది. ఆ సత్యానుభవం పొందిన వాళ్ళు మరి కూడా ఒకటిగానే ఉంటారు, రెండుగా ఉంటారు, మూడుగా ఉంటారు. నేను అది దేహ ప్రారంభంలో ఏదంటే జరుగుతుంది అంటానికి సిరిడి ఉదాహరణ. భగవాన్ చెప్తూ ఉంటారు, మీ కోరిక లేకపోయినా, మీకు సంకల్పం లేకపోయినా మీ దేహ ప్రారంభంలో ఉన్నది జరుగుతుందని. మేము ఒకసారి బొంబాయి వెళ్ళాం. బొంబాయి వెళితే సిరిడి వెళ్ళాలని, సిరిడి వెళ్ళి నేను చూసి రావాలనేటువంటి సంకల్పం నాకు ఎప్పుడూ లేదు. అసలు అంటే వెళ్ళకూడదని కాదు, అసలు వెళ్ళాలనే సంకల్పం నాకు ఎప్పుడు రాలేదు. ఒకసారి బాంబే వెళ్ళాం. బాంబే వెళితే మమ్మల్ని ఆహ్వానించిన వారు ఏమన్నారంటే, ఏమంటే మీరు 4 రోజులు బాంబేలో ఉంటారు కదా, ఏదో అరే కృష్ణ మందిరం చూశారు, ఇంకా అది చూశారు, ఇది చూశారు, ఒకసారి ఇంకా గణపతి గణేష్ ఆలయం చూశారు, అలాగే ఇక్కడ సమీపంలో సిరిడి బాబా సిరిడి గ్రామం ఉంది, మనం వెళ్ళేద్దామని వాళ్ళు అన్నారు. అది సరే అని అన్నాం. ఎక్కడైనా మహాత్ములు మహర్షిని చూడటం మనకు ఆనందదాయకం. ఎందుకంటే వారి దర్శనం చేయటం వల్ల, వారి సన్నిధికి వెళ్ళటం వల్ల మనం జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి ఆకాంక్ష కలుగుతుంది. జ్ఞానం విలువ తెలుస్తుంది. ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది? మన మహర్షిని మహాత్ముని దర్శించడం వల్ల జ్ఞానం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది, జ్ఞానం విలువ తెలుస్తుంది. అయ్యో మనం కూడా జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి కాంక్ష మన హృదయాంతరాల నుంచి వస్తుంది. అది ఇక పౌడర్ రాసుకున్నట్టు రాదు. పౌడర్ రాసుకుంటే ఉంది ఎండలోకి వెళితే పోతుంది. అలా కాదు, మన హృదయాంతరం హృదయం యొక్క నేతిలోంచి జ్ఞానం యొక్క ప్రాముఖ్యత తెలిస్తేనే కానీ, జ్ఞానం యొక్క విలువ తెలిస్తేనే కానీ జ్ఞానం సంపాదించాలని బుద్ధి కలగదు. అలాగే మహర్షిని మహాత్ముని దర్శించడం వల్ల జ్ఞానం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. అలాగే అవతార పురుషుల్ని మహాత్ముని మహర్షిని మనం దర్శించకపోతే మీరు సోదసు అడ్వాన్సులు సోదసు అవి చైతన్యస్థాయి మనకంటే ఎక్కువ చైతన్య స్థాయిలో ఉన్న వాళ్ళని దర్శించకపోతే మనం కూడా జ్ఞానం సంపాదించాలనేటువంటి కాంక్ష కూడా ఉదయించదు. అలాగే సిరిడి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి ఆశ్చర్యంగా మేము వెళ్ళేటప్పటికీ మేము ఇంకా రూమ్ కూడా తీసుకోలేదు. రూమ్ తీసుకోకుండా డైరెక్ట్గా అక్కడ దిగితే ఎవరు తెలుగు వారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నారు. వారు మన బెస్ట్ కూడా ఎవరు వారు నాన్నగారు వచ్చారు నాన్నగారు వచ్చారని తీసుకువెళ్ళారు. ఆ పైగా ఆ టైంకి జనంకు జనాలు కూడా బాగా తక్కువ ఉన్నారు. మెయిన్ సైన్ 7 o'clock అంత వచ్చింది, జనాలు కూడా తక్కువ ఉన్నారు. మేము అలా 2-3 సార్లు దర్శనం చేయటం అయింది, బాబా సమాధిని దర్శనం చేయటం అయింది. అయిన తర్వాత పక్కన బాగా బాబా కూర్చున్నటువంటి జనరల్గా ఆయన కూర్చున్నటువంటి హాల్ అది చూపించారు. తర్వాత మేము ఆ దేవస్థానం వారు సత్తర్లో గురించి తీసుకుని ఆ సత్తర్లోకి వెళ్ళి రిటైర్ అయ్యాం. అక్కడ నాకు ఒక అనిపించింది, బాబా దేహంగా ఉన్నప్పుడు మనం చూడలేదు అని, బాబా దేహంలో ఉన్నప్పుడు మనం చూడలేదు, చాలా ప్రసిద్ధి పొందినటువంటి శరీరం యొక్క ప్రాంగణంలోకి మనం వచ్చాం ఇప్పుడు శరీరం, పైగా మన కోరికతో సంబంధం లేకుండా మనం అనుకున్నవి జరిగినవి కంటే అనుకోకుండా జరిగినవి ఎక్కువ తీయగా ఉంటాయి, ఎక్కువ స్వీట్గా ఉంటాయి. ఈ పని జరుగుతుందని మనం ఊహించాం అనుకోండి, దానికంటే మనం అనుకోకుండా మన సంకల్పంతో సంబంధం లేకుండా మన కోరికతో సంబంధం లేకుండా జరిగిన విషయాలు ఎక్కువ మధురాతి మధురంగా ఉంటాయి, చాలా మధురంగా ఉంటాయి. అలా కృష్ణుని గురించి చెప్తా ఉంటారు కదా, వదనం మధురం, మాట మధురం, చూపు మధురం, అన్ని మధురం, మధురాధిపతి అంతా మధురం. అలాగే మన సంకల్పంతో సంబంధం లేకుండా జరిగినవి చాలా మధురంగా ఉంటాయి. అదే శిరిడి యాత్ర కూడా నాకు అలా జరిగింది, నాకు ఎప్పుడో కోరిక రాలేదు. అంటే కోరికతో నిమిత్తం లేకుండా దేహ ప్రారంభమైన దేహ ప్రారంభంలో ఉంటే ఆ పని పూర్తి అవుతుందంటానికి ఇది ఒక ఉదాహరణ. సరే సాయంత్రం నిద్రపోయే ముందు బాబాగారు దర్శనం ఇస్తే బాగానే ఉండం, స్వప్న దర్శనం ఇస్తే బాగానే ఉంటుందని నేను అనుకున్నాను. అంటే ఆయన ఏం చేశారంటే, ఆయన దర్శనం ఇవ్వకుండా మారుతిని పంపారు, ఆంజనేయ స్వామిని పంపారు. ఆంజనేయ స్వామిని ఎంత అందరు బాల ఆంజనేయ స్వామి, పెద్ద ఆంజనేయ స్వామి కాదు, పెద్ద ఆంజనేయ స్వామి కాదు, బాల ఆంజనేయ స్వామిని పంపించారు. ఎంత బాల ఆంజనేయ స్వామి ఎంత అందంగా ఉన్నాడంటే, వాల్మీకి ఒక మహర్షి కూడా, వాల్మీకి మహర్షి కానీ సుందరకాండలో వర్ణించాడు ఆంజనేయ స్వామి వారిని, మారుతిని వాల్మీకి మహర్షి రామాయణంలో సుందరకాండలో అసలు ఆయన ఆంజనేయ స్వామి యొక్క సౌందర్యాన్ని వర్ణించాడు కాబట్టి అది సుందరకాండ అయింది. అంటే వర్ణించాడు ఆయన సౌందర్యంతో వర్ణించాడు. నాకు బాలాంజనేయ స్వామి ఎలా దర్శనం ఇచ్చారంటే, వాల్మీకి మహర్షి కూడా ఆయనకి న్యాయం చేయలేదు ఆయన సౌందర్యాన్ని వర్ణించటానికి అనిపించాడు. నేను సుందరకాండ చదివాను కానీ ఆయన ఆంజనేయ స్వామి దర్శించిన తర్వాత నాకేమనిపించిందంటే, వాల్మీకి మహర్షి కూడా న్యాయం చేయలేకపోయాడేమో ఆంజనేయ స్వామి యొక్క సౌందర్యాన్ని వర్ణించటానికి. అసలు ఆయన అందం గురించి అది సుందరకాండ అని పేరు వచ్చి, బహు సుందరుడు. కానీ వాల్మీకి మహర్షి రచన సుందరకాండ చదివినప్పుడు అంత సౌందర్యం, అది అంత సౌందర్యం ఉందని నేను ఊహించలేదు. కానీ ఆయన దర్శించినప్పుడు అనిపించింది విషయం, షేక్స్పియర్ కూడా వర్ణించలేడేమో అనిపించింది. షేక్స్పియర్ కూడా ఆయన డ్రామాస్లో సౌందర్యం గురించి వర్ణిస్తూ ఏమన్నాడంటే, ఇంకా వర్ణించలేక హిబన్ వాక్స్ అండి ఎర్త్ అంటాడు. సౌందర్యం వచ్చి ఒక రూపం ధరించి భూమి మీద నడుస్తుంది అన్నాడు. అంటే మాటలతో చెప్పలేదు షేక్స్పియర్ కూడా, ఇంకా ఏం చెప్పలేదు. ఏదో చెప్పాడు మనం ఏముంది, అది బాగుంది, ఇది బాగుంది, ముక్కు బాగుంది, కళ్ళు బాగున్నాయి, ఏదో వేసే ఏదో చెప్తా ఉంటారు కదా, మధురం వదనం మధురం, చూపు మధురం, మాట మధురం, అలా చెప్పినట్టు వాల్మీకి కూడా షేక్స్పియర్ కూడా వర్ణించి ఆ సౌందర్యాన్ని వర్ణించలేక ఏమన్నాడంటే, షేక్స్పియర్ హెవెన్ వాక్స్ అండి ఎర్త్ అన్నాడు, బ్యూటీ వాక్స్ అండి ఎర్త్ అంటే సౌందర్యం ఒక రూపం ధరించి భూమి మీద నడుస్తుంది అని చెప్పాడు. అంతకంటే చెప్పలేదు షేక్స్పియర్. షేక్స్పియర్ కూడా అంతకంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు. కొన్ని కొన్ని సందర్భంలో అది మనం అనుభవించేసినాయి కానీ ఊరితో చెప్పలే చేతితో రాదులే. అది మాట కండదు, రాత కండదు, చేత కండదు, అది అనుభవం అయితే అది అనుభవించవలసింది. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్, అనుభవించవలసింది. మతాన్ని కూడా ఆ సౌందర్యం కానీ మతం యొక్క సారం కానీ అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ చెప్పిన మాటల వల్ల, కబుర్ల వల్ల, కాకరకాయల వల్ల తెలియదు, అది మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. అంత సౌందర్యం దర్శనం ఇచ్చినప్పుడు కానీ నిద్రపోయే ముందు నా తలంపు ఏంటంటే, సడన్గా చనిపోయే ముందు మన తలంపు ఎలా ఉందో పునర్జన్మ లాగా వస్తుంది. నిద్రపోయే ముందు నా తలంపు మారుతీళ్ళు దర్శనమైన కాదు, బాబాను దర్శనమే మనం, సిరిదైనాదుని దర్శనమే మనం, సాయినాదుని దర్శనమే మనం. నేనేమంటున్నానంటే సైంద్రుని నాకు ఆశ్చర్య చెబుతుంది చేస్తుంది, నేను నిన్ను దర్శనం ఇమ్మంటున్నది, నేను దర్శనం స్వామిని శ్రీ బాబాను దర్శనం ఇమ్మని అడుగు అనుకున్నాను, నేను నిన్ను దర్శనం ఇస్తున్నానంటే అని అన్నాను. ఆయన స్వామి ఆయన ఓరకం ఉన్నారు, ఆయన ఓరకం ఉన్నారు, మౌనంగా ఉన్నారు. తర్వాత దర్శనం ఇచ్చిన తర్వాత వాడు అంతర్ధానం అయ్యారు. ఎవరు? ఆయన స్వామి. అవి బాబా వచ్చి ఏమన్నారంటే, బాబా వచ్చి ఏమన్నారంటే, నా మూల ఎవరైతే మీకు చూపించాను, మీ ఊరికే వీరేవిటే పని చేస్తాను, నేను అసలదేవుడు ఆయన, ఆయన గురించి నేను ఇచ్చాను, ఆయన అంశం నేను, నా మూల వేరాటిని చూపిస్తే నేను సాటిస్ఫై అవటం లేదు, వీరేజించే దేవుడు అంటే నీకు సరదాగా ఉంది, నేను వీరేజే దేవుడిని. బాబా ఏమన్నారంటే, తిరిగి సాయిబాబా నాకు స్వప్న దర్శనం ఇచ్చి నేను ఎవరి అంశవల్ని వచ్చాను, ఎవరు పంపిస్తే వచ్చాను, ఎవరి అంశవల్ని వచ్చాను, మూల వేరాటి నీకు చూపించాను, మూలవేరాటిని జీవిస్తే నువ్వు సాటిస్ఫై అవుతా లేదు, నేను హీరోగా జీవితే దేవుని, నేను హీరోగా దేవుణ్ణి. మన గుండెలో కూడా మూలవేరాటి వస్తువు విగ్రహం అని ఉంటుంది. ఆ వస్తువు విగ్రహాన్ని ఫెస్టివల్స్లో డ్రామాల్లో ఉపయోగిస్తారు. అంటే నేను హీరోగా దేవుణ్ణి, ఉత్సవ విగ్రహాన్ని మూలవేరాటి ఆయన, నేను హీరోగా దేవుణ్ణి అని ఇప్పుడు బాబా విషయాన్ని చెప్పారు. అంటే ఇక్కడికి ఆయన పాత రూపాయి కింద నేను కనిపించవచ్చు, మీ కొత్త నేను కొత్త రూపాయి కింద కనిపించవచ్చు, ఆయన నేను ఏమిటని చెప్తారు. ఆయన వేస్తాము మీకు పాత రూపాయి కింద కనిపించవచ్చు, నేను లేదని మీకు కొత్త రూపాయి కింద కనిపించవచ్చు. పాత రూపాయి ఒకటి, కొత్త రూపాయి ఒకటి, ఉన్నది ఒకటి. ఆయన నేను, ఆయన అంశంలో నేను, ఆయన రిప్రజెంటేటివ్ ఆయన వల్ల నేను భూమిలోకి వచ్చాను అని ఆంజనేయ స్వామి అవతారంగా, ఆంజనేయ స్వామి మూలవరాట్టుగా ఆయన నాకు వివరించారు బాబా. అది ఆ సంఘటన అలా జరిగింది. ఆ సంఘటన ఈ సందర్భంలో ఇదివరకు కూడా ఒకసారి చెప్పుకుంటాను, మళ్ళీ ఇంకోసారి మనం మంచి విషయాలు చెప్పుకున్నప్పుడు ఎంత చెప్పుకున్నా అది సమయచారు. కృష్ణుడు కూడా భగవద్గీతలో ఒకసారి రిపీటెడ్గా చెప్తాడు ఒక విషయం, చాలా రిపీటెడ్గా చెప్తూ ఉంటాడు అది. అంటే ఆ నిజమైన సౌందర్యం, ఆ సౌందర్యం ఎక్కడ ఉందంటే మన హృదయంలోనూ. అంటే మన హృదయంలో ఉన్న సౌందర్యాన్ని కనుక మనం చూస్తే, అంటే అన్నింటికంటే శని చెప్పే ట్రూత్ ఇస్ బ్యూటీ, బ్యూటీ ఇస్ ట్రూత్. అన్నింటికంటే బాగా సౌందర్యం ఏంటంటే ఒక సత్యం మటుకి, అన్నింటికంటే సౌందర్యం, అన్నింటికంటే సౌందర్యం సత్యం మాత్రమే, సత్యానికి మించిన సౌందర్యం లేదు. ఆ సత్యమే లోపం ధరించింది ఆయన ఆంజనేయ స్వామి. అంటే సత్యానికి మించిన సౌందర్యం లేదు అంటే మనం దాన్ని వర్ణించలేము. ఆ సౌందర్యం ఎక్కడుందంటే మన హృదయంలోనే ఉంది. ఆ సౌందర్యాన్ని దర్శించడం కోసమే మన ఉపాసన కోసమే అవతార పురుషుల్ని, గురుమూర్తుల్ని, గురుస్వాముల్ని, మనకంటే చైతన్య స్థాయిలో ఎక్కువ ఉన్న వాళ్ళని మేనిఫెస్టో దాంట్లో అవతరించినటువంటి భగవంతుని, అవతరించినటువంటి గురువుల్ని, అవతరించినటువంటి మహర్షిని, మహాత్ముని అందరినీ మనం ఆరాధిస్తాం. ఎందుకు? మన హృదయంలో ఉన్న సౌందర్యాన్ని అందుకోవటానికి. మన హృదయంలో సౌందర్యం ఉంది, మనకి అందుకోలేకపోతున్నాం. అది అందుకోవటానికి వాళ్ళు మనకి సహకరిస్తారు. ఎవరు? మహర్షులు సహకరిస్తారు, బాబాలు సహకరిస్తారు. అంటే అమృతానందం పొందిన వాళ్ళు, అమృతానందం పొందిన వారు ఎవరైనా సరే మనకి వారి ద్వారా సహాయ సహకారములు అందుతూ ఉంటాయి. ఆ ఉపాధి ద్వారా మనకు సహాయ సహకారములు అందుతూ ఉంటాయి. అంటే నేను మనం చెప్పుకునేది ఏంటంటే, గుండుగల్లో మనం చెప్పుకునేది కంటిన్యూ చేద్దాం. గుండుగల్లో మనం చెప్పుకునే విషయం ఏంటంటే, అన్నిటికంటే ఈ లోకానికి గొప్ప ఉపకారం మీ ద్వారా ఎలా జరుగుతుందంటే, నువ్వు ఆత్మనిష్టం కుదిరితే, ఆ సౌందర్యానుభవం కలిగితే, జ్ఞానానుభవం కలిగితే, అమృతానుభవం కనుక కలిగితే, బ్రాహ్మణస్థితి కనుక నీకు కలిగితే, నీ ఉపాధి ద్వారా లోకానికి ఎంతో మేలు జరుగుతుంది, లోకానికి ఎంతో శక్తి కలుగుతుంది,
ఈ ద్వారా అనేక కుటుంబాలు అనేక ప్రాంతాలు చైతన్య స్థాయి పెంచుకుంటే ఎంతో చల్లబడతాయి, వాళ్ళ మనస్సులు చల్లబడతాయి, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. మీకు జ్ఞానానుభవం కనుక కలిగితే ఇది సారం లేదు. మనం ముందు జన్మలో చెప్పుకున్నటువంటి సారం అనేక మందికి ఆ చైతన్య స్థాయి అందుతూ ఉంటుంది. నువ్వు ఇప్పటికీ ఏ నిష్ఠని ఆ సౌందర్యాన్ని నువ్వు అందుకున్నప్పుడు, ఆ సత్యాన్ని అందుకున్నప్పుడు, ఆ సత్యాన్ని అందుకున్నప్పుడు అంటే కొంతమంది చెప్తూ ఉంటారు ఆ సత్యాన్ని అందుకోవాలంటే, ఆ సౌందర్యాన్ని అందుకోవాలంటే ఈ విద్యాన్ని నేను విడిచిపెట్టకుండా, దేహాభిమానాన్ని విడిచిపెట్టకుండా దాన్ని అందుకోవటానికి సాధ్యం కాదు. దీన్ని బలి చేయవలసిందే. ఏమి దేహాభిమానాన్ని, దేహబుద్ధిని ఈ దీన్ని బలి చేయవలసిందే, దాన్ని కాదనవలసిందే. ఇది ఇది మీకు కావాలనుకున్నప్పుడు దాన్ని కావలసింది, దాన్ని కాదని అనవలసిందే. అది కావాలి ఇది కావాలంటే సాధ్యం కాదు. అది కావాలి ఇది కావాలంటే సాధ్యం కాదు. అంటే మీ హృదయంలో ఉన్న సౌందర్యాన్ని అందుకోవటానికి, ఆ బ్యూటీని, ఆ ట్రూత్ని అందుకోవటానికి, ఇమోర్టల్ స్టేట్ పొందటానికి, అమృతానుభవం పొందటానికి, ఆత్మానుభవం పొందటానికి, ఆ సత్యానుభూతిని పొందటం కోసం ఈ దేహాభిమానాన్ని, ఈ విద్యాన్ని, దేహగతమైనటువంటి నేను నీ త్యాగం చేయవలసిందే, దాన్ని కాదనవలసిందే. ఇది కావాలని నువ్వు అనుకున్నప్పుడు, ఇది కావాలని నువ్వు అనుకున్నప్పుడు అది కాదని నువ్వు అనవలసిందే. దాన్ని కాదని నువ్వు అనుకోలేవనుకో, దాన్ని త్యాగం చేయలేవనుకో, దాన్ని రిజెక్ట్ చేయలేవనుకో, ఇది నీకు అందదు. నీకు ఎంత సమీపంలో ఉందో కూడా నీకు తెలియదు. అంత సమీపంలో ఉంది, అయినా అంత సమీపంలో ఉన్నా నీకు అందదు. అంటే నువ్వు దాన్ని తప్పించగా తప్పించగా ఇంటికి మహాత్మును దర్శించడం వల్ల, మహాలక్ష్మి అవతార పురుషుని దర్శించడం వల్ల ఏమవుతుందంటే, నీకు తెలియకుండా హృదయం యొక్క లేవలు పెరుగుతాయి. నీ యొక్క హృదయం యొక్క లేవలు పెరుగుతూ ఉంటాయి. హృదయం యొక్క లేవలు పెరుగుతున్నప్పుడు నువ్వు ఆ నిజాన్ని, ఆ నిజాన్ని బలవంతం పడి ఫేస్ టు ఫేస్ దానితో నువ్వు స్ట్రగుల్ పడక్కర్లేదు. ఫేస్ టు ఫేస్ దానితో పోరాటం పెట్టుకోక్కర్లేదు. దాన్ని గుర్తించడం దానితో, దానితో తావాక్షం పొందటం మానే, దాన్ని గుర్తించడం మానే, అదే పరచబడి పోతుంది. అదొక మార్గం. అంటే మహర్షిని దర్శించడం వల్ల, లేకపోతే బాబా లాంటి వ్యక్తుల్ని దర్శించడం వల్ల నీ హృదయం యొక్క లేవుల్లోకి నువ్వు బదులుకుంటూ వెళ్ళిపోతావు. అంటే ఆ సముద్రం ఎంత లోతుగా ఉందో ఇక్కడ హృదయం యొక్క లోతులు కూడా అంత ఉన్నాయి. ఆ హృదయంలో లోతుల్లో నువ్వు వెళ్ళిపోయి వెళ్ళిపోయి నీకు తెలుగుతుండే విద్యని, నీ దొంగని, ఆ దేహంతో తాదాత్యం పొందినటువంటి నేను నీ పునర్జన్మ హేతువులకి, నీ తలంపులకి, ఆలోచనలకి, సంకల్పాలకి, అన్నిటికి ఆనందంగా ఉన్న ఈ విద్యని తనంతట తాను పత్తా లేకుండా పోతుందయ్యా. ఎప్పుడు నీ హృదయం యొక్క దాన్ని గుర్తించడం మానే, దాంతో తావాక్యం పొందటం మానే. నీకు తెలియకుండా దాంతో డైరెక్ట్ గా నువ్వు ఫేస్ చేయక్కర్లేదు. దాన్ని గౌరవించడం మానే, విద్యాన్ని గౌరవించడం మానే. అది విధంగా నువ్వు చేస్తుంటే నీ హృదయం యొక్క లోయల్లోకి ఎండిపోయి ఆ సముద్రం యొక్క లోతు దిగేవాళ్ళకి, దిగేవాళ్ళకి ఆ ముత్యాలు ఎలా దొరుకుతాయో, నీ హృదయం యొక్క లోతుల్లోకి వెళ్ళిపోయింది, ఆత్మమత్యం దొరుకుతుందయ్యా, ఆత్మ బంగారం దొరుకుతుందయ్యా. అప్పుడు నీకు ఆ బంగారం దొరికేది. ఆ బంగారం చేతికి అందినప్పుడు నీ శవాన్ని ఇంకా మోయక్కర్లేదు. ఇంకా అప్పుడు రాకపోతే నీకు పని లేదు. ఆకాశం ఎంత విశాలంగా ఉందో నువ్వు కూడా అంత విశాలంగా అయిపోతావు. ఏంటిది ఆత్మ కూడా, నువ్వు ఆత్మ అయినప్పుడు అది అంతగా ఉందని నీకు సంగతి తెలుస్తూ ఉంటుంది. నువ్వు కూడా విశాలమైపోతావు. అయితే నువ్వు ఆత్మవైపుకి ప్రయాణం చేస్తా ఉండు, ఆ చైతన్య స్థాయి నీకు, నీకు చైతన్య స్థాయి హృదయంలోకి వెళ్ళగలిగి, అంటే నిప్పు దగ్గరికి వెళ్ళగలిగి ఆ వేడు మనకు ఎలా తెలుస్తుందో, హృదయంలోకి వెళ్ళగలిగి నీకు అక్కడ దాని తాలూకు సౌందర్యం, దాని తాలూకు శాంతి, దాని తాలూకు సుఖం, దాని తాలూకు ఆనందం, దాని తాలూకు మరణ మృత్యువులేని స్థితి, ఆ వస్తువు దగ్గరికి వెళ్ళాక నీకు తెలుస్తుంది మృత్యు ఎలా ఉంటుందో. నీకు తెలియదు అసలు మృత్యువే, నీ మృత్యువే కనపడదు నీకు అసలు. అందుకే ఇంతకీ మనం సందర్భం ఇంటికి ఆంధ్రదేశం ఆ సౌందర్యం మనం గుర్తించాలంటే, అంటే మన హృదయమైన సౌందర్యం ఆ రూపం ధరించి వచ్చింది. అందుకు మనం ఈ సందర్భంలో చెప్పుకుంటున్నాం, నిజమైన సౌందర్యం ఎక్కడుంది, మన హృదయంలోనే ఉంది. ఆత్మకు మరొక పేరే సౌందర్యం, చైతన్యానికి మరొక పేరే సౌందర్యం. దాని గురించి మనం కంటిన్యూ చేద్దాం. నేను చెప్పుకున్న దానించి అయితే మనస్సు హృదయంలో ఎంతసేపు ఉండగలదు, మృదంగా ఉండాలి కదా, మృదంలో మనస్సు నిలబెట్టి ఉంచడం నిజమైన ఆసనం. మృదంలో ఈ మృదంలో మీ మనస్సు నిలబెట్టి ఉంచడం వల్ల ఏమిటి, మనస్సులో ఉన్నటువంటి సంస్కారాలు తలంపులన్నీ కూడా తలచబడిపోతాయి. రెండు మనస్సు నిలబెట్టి ఉంచు అంటే ధ్యానానికి అనేక కేంద్రాలు ఉన్నాయి, అది అందులో హృదయం ఒక కేంద్రం. హృదయం ఒక కేంద్రం, మీ మనస్సు హృదయంలో పెట్టినప్పుడు వేడి చేయి ఎప్పుడు చూసినా మీ శరీరం కూడా చల్లగానే ఉంటుంది, మనస్సు చల్లగానే ఉంటుంది. ధ్యాన కేంద్రాల్లో ధ్యానం చేసే కేంద్రాలు హృదయం ఒకటి, అది ఫిజికల్ ఫ్యాక్ట్ కాదు, భౌతిక హృదయం కాదు, ఆధ్యాత్మిక హృదయం. అది ఆధ్యాత్మిక హృదయం అంటే మీ హృదయంలో నిలబెట్టి అంటే ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని మహర్షిని ఒకరు అడిగారు రమణ గీతలో. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇప్పుడు సిరివి బాబా ఆలయంలో మనం సిరివి బాబాను చూస్తున్నాం, అంటే బాబాను ఇప్పుడు దేవాలయంలోనే చూస్తున్నాం. బాబాను ఎక్కడ చూస్తున్నాము, దేవ మనం ఎంత పెద్దవాళ్ళం అవ్వాలంటే లోకంతో బాబాను చూసే స్థాయికి ఎదగాలి, అప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఒకసారి ఇప్పుడు లోకమంతా బాబాను చూసే స్థాయి మనకు లేదు కాబట్టి గుడి కట్టుకుని వీళ్ళు బాబా విగ్రహం పెట్టుకుని చూస్తున్నాం, మంచిదే. ఇప్పుడు ఏళ్ళు పుస్తకాలు వస్తాయి, ఏళ్ళు పుస్తకాలు ఎందుకంటే వంకర లేఖల్లో రాయటానికి కొంత రాయటం అలా అయితే ఇంక ఏళ్ళు పుస్తకాలు అక్కర్లేదు. అదే ముందు బాబాను ముందే ఎందుకు చూస్తున్నాయి, ఇంటి ఎలాగో చూడగా చూడగా లోకమంతా బాబాను చూసే అవకాశం వస్తుంది. లోకమంతా బాబాను చూసినప్పుడు ఇంకా మోహం ఎక్కడ ఉంటుంది, లోకమంతా బాబాను చూసినప్పుడు మోసం ఉన్నవాడికి కోరిక, మోసం లేని వాడికి కోరిక ఎక్కడి నుంచి వస్తుంది. మోసం ఉన్నవాడికి కోరికలు వస్తాయి, మోసం లేని వాడికి కోరికలు ఉండవు. వైరాగ్యం లేని వాడికి కోరికలు వస్తాయి, వైరాగ్యం ఉన్నవాడికి కోరిక రాదు. అయితే మీరు లోకమంతా బాబాన్ని చూసినప్పుడు, లోకమంతా ఆయన్ని చూసినప్పుడు మీకు మీకు కోరికలు ఎక్కడ చేస్తుంది, మీకు మోహం ఎక్కడ చేస్తుంది, మీకు మీరు ద్వైత బుద్ధి ఎక్కడ, ద్వైత బుద్ధి ఉన్నప్పుడు పునర్జన్మ లేదు, ద్వైత బుద్ధి ఉన్నప్పుడు, ద్వైత బుద్ధి లేనప్పుడు పునర్జన్మ లేదు. మనకు ద్వైతం మనం ఎవరిని నాకు పునర్జన్మ ఉందా లేదని ఎవరిని అడగవలసినటువంటి పని లేదు. మనకు జ్వరం వచ్చింది, మన శరీరానికి జ్వరం వచ్చినప్పుడు ఎంతో కొంత మనకు తెలుస్తూనే ఉంటుంది, ఎవరు మనకు జ్వరం వచ్చిందని ఎవరు ఎటర్ని అడగక్కర్లేదు. అలాగే మనకు ద్వైత బుద్ధి ఉన్నప్పుడు పునర్జన్మ వచ్చి తీరుతుంది, ఆ ద్వైత బుద్ధి లేనప్పుడు పునర్జన్మ రాదు. అంటే ద్వైత బుద్ధి నశించిన లోకమంతా మనం ఒకే వస్తువుని చూసినప్పుడు, లోకమంతా బాబాను చూసినప్పుడు ఇంకా మనకు ద్వైత బుద్ధి నశిస్తుంది, ఆ భిన్నత్వ దోషం నశిస్తుంది. భిన్నత్వం నశిస్తే ద్వైత బుద్ధి నశిస్తుంది, మీ ఏరి మీ ఏరినటువంటి ఆ భేద బుద్ధి నశిస్తుంది, ద్వైత బుద్ధి నశిస్తుంది. ద్వైత బుద్ధి నశించిన మరుక్షణంలో మీకు అద్వైత ఆనందం కలుగుతున్నప్పుడు మీకు పునర్జన్మలు లేవు. పునర్జన్మలు ఉండే హేతువులన్నీ పోతాయి. పునర్జన్మ హేతు ఉంటే పునర్జన్మ వస్తుంది, కానీ పునర్జన్మ హేతు లేనప్పుడు పునర్జన్మ రాదు. రోగ కారణం ఉన్నప్పుడు రోగం వస్తుంది, కానీ రోగ కారణం లేనప్పుడు రోగం రాదు. అయితే ఆ సద్వస్తువు ఎక్కడ ఉంది, నీ హృదయంలోనే ఉండబోయా, నీ ఆధ్యాత్మిక నీ హృదయంలో భగవంతుడు నీ హృదయంలోనే ఉన్నాడు, భగవంతుడు నీ హృదయంలో ఉన్నవాడు, ఆయన ఏంటి చూడు, ఆయన చూచే కనిపిస్తుంది లోకం అంతా ఆయనే వ్యాపించేవాడని. నీ హృదయంలో ఉన్న సద్వస్తువుని చూడు, ఈశ్వరుని చూడబోయా, చూసినప్పుడు చూచాక నేను నీ చూచుకుని లోకాన్ని చూడు. ఈ సిద్ధాంతం ముందు లోకాన్ని చూడకు, లోకాన్ని ముందు లోకాన్ని చూస్తే ముక్కు పట్టుకుంటుంది అది. నిన్ను చూచుకు ముందు, నిన్ను చూచుకుని లోకాన్ని చూడు, నిన్ను చూచుకుని నువ్వు ఎవరో తెలుసుకున్నప్పుడు లోకాన్ని చూడు, నిన్ను చూచుకున్నా నిన్ను చూచుకున్నాక నువ్వు బ్రహ్మమని తెలిసాక, ఆత్మని తెలిసాక లోకం కూడా బ్రహ్మమనే కనిపిస్తుంది, లోకం కూడా ఆత్మగానే కనిపిస్తుంది. అయితే ముందు లోకాన్ని చూడదు, నేను నువ్వు చూచుకుని లోకాన్ని చూడు. పని చెయ్యి ఎలా చేయాలో తెలుసుకుని చెయ్యి, పని చెయ్యి ఎలా చేయాలో ఆ తెలుసుకుని చెయ్యి. నిన్ను చూచుకో, ముందు నిన్ను చూచుకో, తర్వాత లోకాన్ని చూడు. అప్పుడు నీ లోకం ఏం బంధించదు, లోకం ఏం చేయదు. ఎక్కడ చూసినా ఏమీ, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతి, ఆనందమే ఆనందమే, శాంతే శాంతి, సుఖమే సుఖం. ఎప్పుడు నిన్ను చూచుకుని అక్కడ లోకం చూస్తే ఒక 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 ప్రదేశం కానీ ఒక కాలం కానీ నిన్ను బంధించదు. రమణ మహర్షి గారు చెప్తూ ఉంటారు, దేహంలో మనసు లేదు, దేహంలో మనసు లేదు, మనసులో దేహం ఉండదు. దేహంలో మనసు లేదు, మనసులో మనుషుల దేహం అండి. అంటే ఈ మనుషులకు వచ్చే ప్రతి వికారం కూడా దాని ప్రభావం దేహంలోకి వచ్చేస్తుంది. ఈ విధంగా కోపం వచ్చింది కూడా మీ ముఖంలో తెలుస్తూ ఉంటుంది. కొంతమంది వాళ్ళకి ఎంత అసూయ ఉందో, లేకపోతే ఎంత కోపం ఉందో, ఎంత కక్ష ఉందో, ఎంత విరోధం ఉందో ముఖంలో తెలిసిపోతూ ఉంటుంది. అది గౌతమ బుద్ధుడి ముఖం చూస్తే ఆయన ఏం బోధించకపోయినా ఆయన ఎప్పుడూ ఇష్టమైతే నాలుగు మాటలు చెప్పుకోవడం లేకపోతుంది. ఊరకు ఉండేవారు చెప్పటం ఇష్టం లేకపోతే ఊరకు ఉండేవారు. ఒకవేళ చెప్పిన మాట చెప్పిన మాట చెప్పకపోయినా ఆ ముఖాన్ని చూడటం వల్ల అనేక మందికి మనం కూడా జ్ఞానం సంపాదించాలన్న బుద్ధి కలగటం కాకుండా జ్ఞానం కలిగింది కూడా ఆ ముఖంలో ఉన్న ప్రశాంతత ఉంటుంది. అందులో ఉన్న గాంభీర్యం ఉంటుంది. అందులో ఉన్న నేచర్ ఉంటుంది. ఆ కళ్ళు ఎక్కడో రేపు ఆ సత్యాన్ని పట్టి ఇచ్చి చూచేవాడికి. అందుకే మహాత్ముల దర్శనం. ఆ రమణ మహర్షి గారు కూడా చెప్తూ ఉంటారు, ఈ అరుణాచలం వచ్చిన వాళ్ళు, ఈ అరుణాచలం వచ్చిన వాళ్ళు ఒట్టి చేతులతో బయటికి వెళ్ళరు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఒట్టి చేతులు ఇష్టం వచ్చి ఇష్టం ఉండి వచ్చినా ఇష్టం లేకుండా వచ్చినా ఒట్టి చేతులతో ఎవరు బయటకు వెళ్ళడం? నాస్తికులు ఆస్తికులు అవుతారు, నాస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. ఇక్కడికి వచ్చిన వారు ఎవరు? ఒట్టి చేతులతో వెళ్ళరవయ్యా. ఒకటో తరగతి వాళ్ళు రెండో తరగతిలోకి వస్తారు, రెండో తరగతి ఉన్న వాళ్ళు మూడో తరగతిలోకి వస్తారు, మూడో తరగతి ఉన్న వాళ్ళు నాలుగో తరగతిలోకి వస్తారు. వాళ్ళ చైతన్య స్థాయి ఎంతో కొంత పెరుగుతుంది. వాళ్ళు ఎంతో కొంత అభివృద్ధి పొందకుండా బయటికి వెళ్ళలేరు. నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. వాళ్ళకి తెలిసిన తెలియజెప్పను ఆధ్యాత్మిక అభివృద్ధి మీ గురువుకి మీరు ఎంతవరకు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తున్నారు మీ గురువుని తెలిసినట్టు మీకు తెలియదు. అది గురువు చూసుకుంటాడు. మీరు ఎంతవరకు అభివృద్ధిలో మీకు అభివృద్ధిలోకి రావట్లేదు మీరు అనుకోవచ్చు. మీరు ఎంతవరకు అభివృద్ధిలోకి వచ్చారు, ఎంతవరకు అభివృద్ధిలోకి రాలేదు, మళ్ళీ అభివృద్ధిలోకి రావడానికి మీకు ఎక్కడ 12 పాయింట్ చూపించాలి, 12 పాయింట్ ఎక్కడ తీసుకురావాలి అని జాగ్రత్తగా చూసుకుంటాడు. అది మామూలుగా గండి కొట్టి నీరు రాదు. కుళాయిలో నీరు వచ్చినట్టే ఎంతవరకు నీరు పంపాలి, ఎంతవరకు నీరు పంపకూడదు అది గురువు చూసుకుంటూ ఉంటాడు. గోదావరి నదికి ఎప్పుడు గట్లకి వరద పడుతుంది, గురువు అనుగ్రహం అలా రాదు. బ్యాలెన్స్డ్గానే వస్తుంది, కుళాయిలో నీరు వచ్చినట్టు వస్తుంది. అవసరమైనప్పుడు ఈ నీరు విడిచిపెడతా ఉంటాడు, లేదా అది అవసరం లేదు ఇప్పుడు అవసరమైతే కుళాయి కట్టేస్తూ ఉంటాడు. చాలా బ్యాలెన్స్డ్గా గురువు చేస్తూ ఉంటాడు. ఇది నీ గురించి నీకంటే ఎక్కువ గురువు తెలుసు అని తెలిసిన వాడు ధన్యుడు. అంటే మనసు హృదయంలో, మనసు హృదయంలో ఎంతసేపు ఉండగలదు అంటే అభ్యాసం చేసి కొద్దిగా ఉంటుంది. నువ్వు అభ్యాసం చేయాలి అంటే మనసు హృదయంలో ఉందనుకో, నువ్వు అభ్యాసం చేస్తుంటే అది డ్యూరేషన్ పెంచుకుంటూ ఉండాలి. మనసు హృదయంలోకి ఒకసారి రాదు. హృదయంలో పడిందనుకో, అది గుంట్లో పడిందనుకో, హృదయ గుహలో పడిందనుకో, అది విఘ్నేశ్వరుడి దగ్గరికి సమీపించిందనుకో మనస్సు, అది డ్యూరేషన్ పెంచుకోను. అది ఎక్కువ కాలం ఉండేటట్టు చూసుకో. ఎక్కువ కాలం ఉండే దగ్గర చూసుకో. నువ్వు హృదయంలో మనసు హృదయంలో మనస్సు ప్రవేశించినప్పుడు, హృదయ గుహలోని హృదయ గుహకి సమీపించినప్పుడు, ఆ విఘ్నేశ్వరుడి పాదాల దగ్గర మనస్సు ఉన్నప్పుడు అది ఎక్కువ కాలం నిలబడేట్టు మనస్సును చూసుకోవయ్యా. చూసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు అలా చూసుకుంటే అప్పుడు అంతర్ముఖ దృష్టి కలుగుతుంది. దానికి ఏం కలుగుతుంది? అంతర్ముఖ దృష్టి కలుగుతుంది. అంతర్ముఖ దృష్టి లేకుండా మనసు మానవుడికి ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మశాంతి కలగదు. అంతర్ముఖ దృష్టి భగవాన్ ఏంటో చెప్తారు, మనసులు లోపల వెళితే ఆత్మ, మనసులు లోపల వెళితే వైకుంఠం, మనసులు లోపల వెళితే చైతన్యం, మనసు బయటకు వస్తే లోకం, మనసు బయటకు వస్తే దుఃఖం, లోపల పెద్ద సుఖం, బయటకు వస్తే దుఃఖం, లోపల పెద్ద శాంతి, బయటకు వస్తే అశాంతి, బహిర్ముఖులతో శాంతి, అంతర్ముఖులతో శాంతి. అది ఎటు పంపాలనే నిన్ను ఈ చేతిలోనే. అలాగే ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు నాకు ఆత్మనిష్ట కలగ చేయటంలో, ఆత్మస్థితి కలగ చేయటంలో, స్వచ్ఛంద సాక్షాత్కారం కలగ చేయటంలో, ఆ బ్రహ్మ సాక్షాత్కారం కలగజేయటంలో నాకు కొంచెం కూడా, కించెత్తు కూడా, ముళ్ళాకు మామూలుగా ముళ్ళంతా కూడా, చెంటాకంతా కూడా, ఏమి కూడా కొంచెం నొప్పి నొప్పి లేకుండా నాకు ఆ స్వచ్ఛంద సాక్షాత్కారం కలగజేశావు,
సాక్షాత్కారం చేయటంలో విలువ కాబట్టండి, ఆ ప్రక్రియ చేయటంలో, ఆ సర్జరీ చేయటంలో, ఆపరేషన్ చేయటంలో చెయ్యి వణక్కుండా, అరుణాచలేశ్వరుడు చెయ్యి వణక్కుండా, దీనికి బాధ కలగకుండా అతి ప్రశాంతంగా ఆపరేషన్ ఆ సర్జరీ అయిపోయిందటండి. ఏమి నొప్పి లేకుండా చేశావు. డాక్టర్ చెయ్యి వణుకుతా అంటే మనకు బాధ కన్నా చెయ్యి ఆ ఫింగర్స్ వణక్కపోతే మనకు పర్వాలేదు. కొంతమంది ఫింగర్స్ సర్జికల్ ఫింగర్స్ ఉంటాయి, అది గిఫ్ట్. అది ఆ చేతితో చేస్తారు కదా సర్జరీ, అందరూ చేయటం చాలా చేస్తారు. ఏమి నొప్పి లేకుండా చేయాలంటే ఆ స్కిన్ ఫింగర్స్లో వేళలో ఉండాలి. దాని అట్లా సర్జికల్ ఫింగర్స్ అంటారు. ఫింగర్ బల్ల మీద అలా పడుకోబెట్టగానే కోసేస్తాడు ఒకడు. ఆ ఫింగర్స్లో అంత స్కిల్ ఉంటుంది వాడికి. ఇట్లా సర్జికల్ ఫింగర్స్ అంటారు. ఇట్లా నాకు నొప్పి లేకుండా చేసావు, నువ్వు నాకు నొప్పి లేకుండా చేసే సర్జరీ చేసావు. నువ్వు నాకు నొప్పి లేకుండా నాకు ఏమి ఆత్మ స్వచ్ఛంద సాక్షాత్కారం కలగటమో నాకేమి, నువ్వు ఏమి నొప్పి లేకుండా చేసావు. ఏమి అసలు చేస్తున్నట్టు కూడా నాకు అనిపించలేదు, నా ముఖం కూడా నరగలేదు, నా ఫేస్ కూడా. ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాను, బయటకు వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నాను. ఆ ఫేస్ అంత కూడా ఫ్రెష్గా ఉంది. నా ముఖం ఏమి నలకుండా నువ్వు సర్జరీ చేసేసావు, ఏమి నొప్పి లేకుండా చేసావు, ఏమీ నొప్పి లేకుండా చేసావు. అయితే హృదయాత్మకంగా మనస్సును పరిగణింప చేయటంలో, హృదయంలో అది నిలబడి ఉన్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు వృత్తిస్తలే మనసు స్వస్థత క్రియ. నీ హృదయంలో నీ మనస్సు నిలబెట్టినప్పుడు అదే కర్మయోగం, అదే భక్తి యోగం, అదే ధ్యాన యోగం, అదే జ్ఞాన యోగం. అని యోగముల సారం హృదయంలో నీ మనస్సు నిలబెట్టి ఉంచితే, హృదయం మనస్సు చరిస్తే ఇంద్రియాలు చరిస్తాయి, కానీ మనస్సు చరించకపోతే హృదయాలు, మనసు ఇంద్రియాలు నిద్రని ఇంద్రియాలు మనస్సులోనే ఉన్నాయి. ఈ కళ్ళు చేతులు అనే గోళాలు. నీ శరీరం మరణించాక నీ మనస్సులో ఇంద్రియం ప్రయాణం చేస్తున్నాయి, కానీ కళ్ళు కానీ చెవులు కానీ అన్ని శ్మశానంలోనే కాలిపోతాయి. నీ నేత్రాలు ఎంత అందమైన నేత్రాలైన శ్మశానంలోనే కాలిపోతాయి, కానీ నేత్రం ద్వారా చూచే వాసన మటుకి, ఆ టెండెన్సీ మటుకి మనస్సులో ఉంటుంది, అదే పునర్జన్మకి ప్రయాణం చేస్తుంది. నువ్వు అనుకునే ఇంద్రియాలు కాదు, అవి గోళాలు. మొదలైన ఇంద్రియాలు మనస్సులోనూ ఉన్నాయి. అయితే మనస్సు అణిగినప్పుడు ఇంద్రియాలు కూడా అణిగిపోతాయి, మనసు అణిగినప్పుడు ఇంద్రియాలు కూడా అణిగిపోతాయి. అయితే నీకు ఇక్కడ మాలిన్యాలు, నీ మనస్సులో ఉన్న మాలిన్యాలు, నీ మనస్సులో ఉన్న ఆ బలహీనతలు, నీ మనస్సులో ఉన్న అలవాట్లు, బ్రాహ్మణ స్థితి పొందటానికి ఏ విషయాలైతే ఆటంకంగా నీ మనసులో నిలబడినో, నీ తెలియకుండానే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి పోతాయి. పోయిన తర్వాత మనస్సు శూన్యమైపోతుంది. ఏది మనస్సు శూన్యమైపోయిన తర్వాత మనస్సు శేషం లేకుండా పోయిన తర్వాత కూడా అప్పుడు నీకు స్వరూపం వ్యక్తమవుతుంది. అప్పుడు నువ్వు పోవు, ఎవడో నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు పోవయ్యా, నువ్వు పోవు. అప్పుడు నువ్వు ఎవడో నీకు తెలుస్తుంది. అప్పుడు మనస్సు శూన్యమయ్యాక, మనస్సు శూన్యం కాదు, ఏమి బ్రహ్మ శూన్యం కాదు, అది చైతన్యం. అది ఉంటుంది చైతన్యం. ఆ చైతన్యం ప్రేమించకుండా ఉండలేదు, జ్ఞానం లేకుండా ఉండలేదు. దానికి చావు ఎలా ఉంటుందో తెలియదు, పుట్టుకు ఎలా ఉంటుందో తెలియదు. ఏ చైతన్యానికి అది ఎవరు అనుకుంటున్నామో అది నువ్వు అయ్యి ఉన్నావు. నువ్వు తెలుసు నా నువ్వే, నువ్వు తెలియకపోయినా నువ్వే. అంటే నువ్వు డైరెక్ట్గా వీటితో పోల్చి పెట్టుకోకు. పోల్చి పెట్టుకుంటే అట్లా బలం పెరుగుతూ ఉంటుంది. నీకున్న అలవాట్లతో డైరెక్ట్గా పోల్చి పెట్టుకోకు, డైరెక్ట్గా ఫైట్ చేయొద్దు. ఫైట్ చేస్తుంటే అట్లా బలం పెరిగిపోతూ ఉంటుంది. అట్లా స్మరించుకుంటే అట్లా బలం పెరుగుతుంది. మొక్కకు నీరు పోస్తే నీ అలవాటుని స్మరించుకోదు, మొక్కకు నీరు పోసినట్టు ఉంటుంది. డైరెక్ట్గా నువ్వు ఫైట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా నువ్వు పోల్చి పెట్టుకోక్కర్లేదు. వాటిని చేయవద్దు, వాటిని గుర్తించొద్దు, వాటిని జాసవద్దు. నువ్వు వాటిలో అవి ఉన్నాయనే విషయం కూడా మర్చిపో. మనసును హృదయంలో నిలబెట్టడం అలవాటు చేసుకో. జూరేషన్ పెంచుకో. ఎవరి సమక్షంలో నీ మనసు హృదయంలో నిలబడకలో వారితో సహవాసం చెయ్యి. ఏకాంతవాసం మంచిదే, ఉపవాసం కూడా మంచిదే, సహవాసం కూడా మంచిదే. ఇదంతా నీకు ఆధ్యాత్మికంగా నువ్వు అభివృద్ధిలోకి రావడానికి నీకు సహకరిస్తుంది. ఈ సహవాసాలు ఉపవాసాలు ఏకాంతవాసాలు ఇవన్నీ మంచి. ఏకాంతవాసాలు ఉన్నప్పుడు నువ్వెవరు నీ మనసు ఏం చేస్తుందో, నీ మనసు ఎలా ఉందో నీకు తెలుస్తూ ఉంటుంది. ఏకాంతవాసం మంచిది, సహవాసం మంచిదే, ఉపవాసం మంచిదే. సహవాసం వల్ల మానసిక ఆరోగ్యం వస్తుంది, ఉపవాసం వల్ల దేహానికి సంబంధించిన ఆరోగ్యం వస్తుంది. కానీ అరవింద్ ఘోష్ గారు ఒకటి మాట చెప్పారు, ఎక్కువ ఉపవాసాలు చేయకండి, మలబద్ధకం వస్తున్నాను. తగు మాత్రంగా ఉపవాసాలు చేస్తే పర్లేదు, కానీ మీరు మాటి మాటికి ఎక్కువగా చేయకండి, ఎక్కువగా చేస్తే మలబద్ధకం వస్తున్నాను అరవింద్ అని వారు తరచుగా. అంటే ఉపవాసాల వల్ల ఎప్పుడైనా ఉపవాసాలు చేస్తే మీ దేహానికి ఆరోగ్యం వస్తుంది, సహవాసం వల్ల మానసికమైన ఆరోగ్యం వస్తుంది. ఇది మీకు తెలియకుండా ఉదయంలో మనసు నిలబెట్టి ఉంచుతామనుకు, అలవాటులతో పోరాటం లేకుండా, అలవాటులతో ఫైట్ చేయకుండా వాటంతటి వెళ్ళిపోతాయి. మీరు ఎవడో నన్ను గుర్తించడం లేదు, మనం వెళ్ళిపోదాం. మనల్ని గుర్తించినప్పుడు, మనల్ని మర్యాద చేయనప్పుడు, మన గురించి ఆలోచించినప్పుడు, మన గురించి చింతించినప్పుడు ఎక్కడెంతగా అయ్యిపోతాయి. ఇవి ఆ అలవాట్లు మాలిన్యాలన్నీ వాటంతటి అయ్యి వెళ్ళిపోతాయ్యా. అవన్నీ వెళ్ళిపోయిన వెంటనే అవి వెళ్ళినాయి అయ్యా, అప్పుడు మీ మనస్సు నిర్మలమవుతుంది, స్వచ్ఛమవుతుంది. ఈ మనస్సు నిర్మలమవుతుంది, స్వచ్ఛమవుతుంది, ప్రకాశవంతమవుతుంది, జ్యోతిర్మయమవుతుంది. సోదర మహేశ్వరులారా, ఒకే ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ దేవుని ఆరాధించినా, ఏ గురువుని ఆరాధించినా, ఏ మార్గంలో ప్రయాణం చేసినా, మీరు ఎంతకాలం మీరు పూజలు జపాలు ధ్యానాలు చేసినా, అంతఃకరణం శుద్ధి అవ్వకుండా, అంతఃకరణం పవిత్రం అవ్వకుండా మనం మోక్ష సామ్రాజ్యానికి అధిపతులు అవ్వగలం. మీరు ఏదేదో చేస్తూ ఉంటారనుకోండి, కానీ అహంకరణ అంతఃకరణ బాగుపడాలి. మీకు కారణం ఉండొచ్చు, ఒక్కరు కాకపోతే పది కారణం ఉండొచ్చు, ఏదైనా అధికారాలు ఉండొచ్చు, ఇంటి నిండా డ్యాన్కి డబ్బు ఉండొచ్చు, మీకు ఊరు నిండా పొలం ఉండొచ్చు. ఎన్నో ఉన్నప్పటికీ ఈ అంతఃకరణంలో ఉన్న శాంతితోటి, ఈ అంతఃకరణంలో ఉన్న స్వచ్ఛతతోటి, ఈ అంతఃకరణంలో ఉన్నటువంటి ప్రశాంతుడు ఏదీ సమానం కాదు. మీకు అంతఃకరణంలో శాంతి లేదనుకోండి, ఉదాహరణకి మీకు లోపల శాంతి లేదనుకోండి, లోపల సుఖం లేదనుకోండి, లోపల సుఖం లేకపోతే మాకెందుకండి, లోపల శాంతి లేకపోతే మాకెందుకండి, బ్యాంకులో మాకు 5 లక్షలు ఉన్నాయండి, గణపరంలో 30 ఎకరం ఉందండి, 5 కార్లు ఉన్నాయండి, మీ నేల మీద అడుగు పెట్టక్కర్లేదండి, లోపల శాంతి లేకపోతే మాకెందుకు అని పూల ఎవడైనా ఉన్నాడా? దేహానికి రోగం వస్తే రానివ్వండి, మనసులో శాంతి లేకపోతే మాకెందుకండి, మనసులో అశాంతి ఉంటే మాకెందుకు, దేహానికి రోగం వస్తే మాకెందుకు, మాకు 5 కార్లు ఉన్నాయి, 30 ఎకరం పొలం ఉంది, బ్యాంకులో డబ్బు ఉంది, దేహానికి రోగం వస్తే మాకెందుకు, మనసుకి శాంతి లేకపోతే మాకెందుకు అని కూడా ఎవడైనా ఉన్నాడా? ఎవడూ లేడు. అంటే ఇక్కడ ఉన్న శాంతితోటి, ఇక్కడ ఉన్న మోక్షంతో, ఇక్కడ ఉన్న పవిత్రతోటి, ఇక్కడ ఉన్న స్వచ్ఛతతోటి ప్రపంచంలో ఏ వస్తువు కూడా సమానం కాదు. మోక్షం మాట అటించండి, వైకుంఠం మాట అటించండి, ఈ మనుషులున్న స్వచ్ఛతతోటి లోకంలో ఏ వస్తువు కూడా సమానం కాదు. ఒకసారి పట్టాభి శ్రీరామ గారు అన్నారు, ఎన్నో గవర్నర్ పదవులు చేశాం, మంత్రి పదవులు చేశాం, ఎన్నో అధికారాలు చెలాయించాం, ఎన్నో అధికారాలు చెలాయించాం. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంటే ముందు 10 కార్లు వెనకాల 10 కార్లు ఉండవు. సెక్యూరిటీతో కలిపి ఎక్కడికెళ్ళినా ఇన్ని కార్లు ఉండి ఎంతో వైభవం అనిపించాం, ఎంతో ఎంతో వైభవం అనిపించాం. కానీ ఎక్కడుంది దోషం అంటారు, దోషం ఎక్కడుంది? ఎంత వైభవం అనిపించినా, ఇన్ని పదవులు చేసినా, మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే దేవుణ్ణి ఊరేగించినప్పుడు ఈ చాకళ్ళు ఎవరో ఈ డ్యూటీలు పట్టుకుని దేవుడు కూడా వెళ్తూ ఉంటారు. ఆ దేవుని ఊరేగించినప్పుడు మామూలుగా ఆ దేవుడు మనకు కనిపించడానికి డ్యూటీని పట్టుకుని కూర్చొని ఊరేగిస్తారు. ఎందుకంటే ఆ దేవుని చూపించడానికి, ఆ డ్యూటీల వల్ల దేవుడు మనకు కనిపిస్తానమాట. ఆ కూడా ఆ దేవుని ఊరేగించినప్పుడు కూడా డ్యూటీని పట్టుకుని కొంతమంది తిరుగుతూ ఉంటారు. నీ పదవులు చేసి ఇప్పటికి గాంధీ గారి దగ్గర కూర్చున్నప్పుడు ఆ దేవుని దగ్గర డ్యూటీ అని మాకు అనిపించేది. ఎంతో ఎన్ని అధికారాలు చేసాం, అన్ని అధికారాలు చేసాం, మరి పాండిత్యం చూస్తే మాతో సమానం కాదు, గాంధీ పాండిత్యంతో కూడా చూస్తే. మాకు డాక్టరేట్లు ఉన్నాయి, గాంధీ గారు ఎంత చూస్తే మెట్రిక్యులేషన్ చదివి బారెట్లో చదివాడాను. మాకు డాక్టరేట్లు ఉన్నాయి, 4 పిహెచ్డీలు ఉన్నాయి, 10 పిహెచ్డీలు ఉన్నాయి,
ఎన్ని అధికారాలు చేశాం, మంత్రులు చేశాం, క్యాబినెట్ మినిస్టర్లు చేశాం, గవర్నర్స్ చేశాం, ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నప్పటికీ ఆయన దగ్గరికి కూర్చుని వెంటనే నాకు తెలిసేది మాలో నలపత్తు దేవుడి దగ్గర దేవుడికి చూపించే డ్యూటీ లాగా నేను కనిపించేవాళ్ళు. ఇంకొకటి ఆయన సమక్షంలో మాకున్న అల్పత్వం ఏంటో, మాకున్న బలహీనత ఏంటో, మాకు ఏమితనం ఏంటో తెలిసింది. మనకి ఎవరైనా మనకు శాంతి లేదనుకోండి, మాకు 10 కార్లు ఉన్నాయండి, మాకెంతకండి శాంతి అని అనుభవం ఎవరైనా ఉన్నారు అసలు? అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ ఉన్న వస్తు ఇక్కడ ఉన్న శాంతితో ఏమీ సమానం కాదు సృష్టిలో అని. ఈ దేహానికి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, వస్తే రాయనండి మన బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయని ఎవడని అంటాడండి? ఇది ఆరోగ్యంతో కూడా సమానం కాదు ఆ 10 లక్షలు కూడా. అంటే మీకు తెలియకుండా ఈ స్వచ్ఛం అవ్వాలి, ఈ ప్యూరిఫికేషన్ రావాలి, మనం పవిత్రం అవ్వాలి, మనం పరమ పవిత్రం అవ్వాలి అని మీకు తెలియకుండా, మీకు తెలియకుండానే నీ మనసు హృదయంలో నిలబెట్టి ఉంచుకోలే, డ్యూరేషన్ పెరిగి కొద్ది ఆ డ్యూరేషన్ పెరిగి కొద్ది మీకు తెలియకుండా నీ మనసు స్వచ్ఛమవుతుంది, నిర్మలమవుతుంది, శాంతమవుతుంది, తేట మనస్సు అయిపోతుంది. ఏ మనసు అవుతుంది? తేట మనస్సు అవుతుంది మీకు. ఇది తేట మనసు అవుతుంది. ఇప్పుడు నీళ్ళలో ఉన్నటువంటి ఆ మురికంతా కిందకి దిగిపోయింది అనుకున్న పైన ఏమొస్తుంది? తేట మనస్సు అవుతుంది. తేట నీళ్ళు, నీళ్ళు తేటగా ఉన్నాయంటే లోపల బురద బురద అంతా కిందకి వెళ్ళిపోయింది అని. నీ మనస్సు ఎప్పుడు తేట అవుతుంది? నీ వాసనని బయటకు వెళ్ళినప్పుడు, సంస్కారాన్ని బయటకు వెళ్ళినప్పుడు నీ మనస్సు తేట అవుతుంది. ఎప్పుడు? మనసులో ఉన్న మురికి బయటకు పోయినప్పుడు నీ మనసు స్వచ్ఛం అవుతుంది, మనసు నిర్మలం అవుతుంది. నీ హృదయంలో ఉన్న స్వర్గరాజ్యం అటు నిర్మలమైన మనస్సుతో, నిర్మలమైన మనస్సుతో సమానమైన వస్తువు లోకంలో ఏది ఉంది? ఎక్కడో మోక్షం వైకుంఠం మాట అటుంచు, నిర్వాణ స్థితి అటుంచు, కైలాసం మాట అటుంచు. అసలు మీ మనస్సులోని నిర్మలత్వానికి ఏది సాటైంది సృష్టి? ఎక్కడో ఆత్మజ్ఞానం అటుంచు పక్కన పెట్టాను నేను. నీ మనస్సులో ఉన్న స్వచ్ఛతకి, నీ మనస్సులో నిర్మలతకి, నీ మనస్సులో ఉన్న శాంతికి, నీ అంతఃకరణలో ఉన్న పరిశుద్ధతకి ఏది సాటైంది నీ సృష్టిలో? ఏది లేదు. ఎక్కడో స్వర్గరాజ్యం మాట అటుంచు, జీవితం కూడా సాటైంది లేదు. అది నీకు అలవాటు అయిపోయింది అనుకో, నీకు ఏది మీకు హృదయంలో ఉండటం అలవాటు అయిపోయింది అనుకో, స్లోగా మీకు హృదయం మీ మనసు హృదయంలో ఉండటం మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, కొంత అలవాటు అయిన తర్వాత అది గొంతులు గొంతులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొంత అలవాటు అయితే బలవంతానికి ఎంత అక్కర్లేదు అట్టండి, మనస్సును అట్టండి. హృదయంలో ఉంటే అలవాటు అయిపోయింది అనుకోండి, అది దాని బలవంతానికి ఎంత అక్కర్లేదు అట్టండి, దాని బలవంతాన్ని గెంటక్కర్లేదు, బలవంతాన్ని గట్టే బలవంతాన్ని కానీ నెట్టక్కర్లేదు. హృదయంలోకి కొంత అలవాటు అయిన తర్వాత దానంతరదే గంతులు 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 వేసుకుంటూ వెళ్ళిపోతుంది. పచ్చగడ్డి చూపిస్తే దూడ ఎలాగొస్తుందో, తెలగపిండి చూపిస్తే దూడ ఎలాగొస్తుందో. టేబుల్ మీద బరువు పెడితే ఆఫీసర్ గారు ఎంత తొందరగా పనిచేస్తారో, బరువు పెట్టాలి మనం. టేబుల్ మీద ఏదైనా బరువు పెడితే ఆఫీసర్ గారు ఆ బరువు చూసుకుని ఎలా పని చేస్తారో, తెలగపండి చూపిస్తే దూడ ఎలాగ వచ్చేస్తుందో, వెనకాల కొట్టక్కర్లేదు దూడ తెలగపండి చూపిస్తే. అలా పచ్చగడ్డి చూపిస్తున్నారు అనుకోండి, మీరు గేదెకి వెనకాల ఎవడో కొట్టక్కర్లేదు, కర్ర అక్కర్లేదు, వాడు కాపాదారుడు అక్కడ మీకు కూడా వచ్చేస్తుంది ఆ పచ్చగడ్డి తింటానికి. అలాగే నీ హృదయంలో ఉన్న శాంతి కొంత రవ్వంత మిల్లంత ఈ మనసుకి అందినప్పుడు, మనసు రుచి చూసినప్పుడు, మనస్సు రుచి చూసినప్పుడు దాని అంతలో అది గెంటుకుంటూ గంతులేసుకుంటూ సంతోషంగా కేరింతలు కొడుతూ సంతోషిస్తూ గంతులేసుకుంటూ కేరింతలు కొడుతూ ప్రవేశిస్తున్నట్టు హృదయంలో.
ఎప్పుడు కొంత అలవాటు అయ్యాక, దానికి అలవాటు అయ్యాక. అది ఎలా జరుగుతున్నట్టండి, బలవంతాన్ని నెట్టక్కర్లేదట్టండి, వెనకాల కర్ర ఇచ్చుకుని ఎవడో కొట్టక్కర్లేదట్టండి, కర్ర పుచ్చుకుని ఎవడో కొట్టక్కర్లేదట్టండి. అదే గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మనసు, సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికండి, ఉదయం కొంత అలవాటు అయ్యాక, కొంత అభ్యాసం అయ్యాక ఆ చింతన ప్రారంభించగానే అది గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. గంతులు వేసి అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత దానికి హృదయంలోకి వెళ్తాం, అతి తేలిగ్గా వెళ్ళిపోతాం, మోస్ట్ ఈజీగా వెళ్ళిపోతాం అండి. మీ సాధనతో ప్రయత్నం లేకుండా, మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా, మీ సాధనతో సంబంధం లేకుండా తనంతట తానుగా వెళ్ళి తనకి వెళ్ళటం సులభమైపోతుంది. వెళ్ళి అందులో ఐక్యం అవుతుంది. అక్కడ ఉండే కొలిది అక్కడ ఉంటుంది, కొంతకాలం ఉంటుంది తర్వాత అందులో ఐక్యం అయిపోతుంది. అప్పుడు భేద బుద్ధి మీకు తెలియకుండా రాలిపోతుంది. భేద బుద్ధి ఉన్న వాడికి పునర్జన్మ, ద్వైత బుద్ధి ఉన్న వాడికి పునర్జన్మ, ద్వైత స్థితి ఉన్న వాడికి పునర్జన్మ, ద్వైత బుద్ధి లేని వాడికి పునర్జన్మ ఎక్కడుంది? ఆ గంతులు వేసుకోవటం కూడా మోస్ట్ న్యాచురల్గా గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ గంతులు వేసుకుని వెళ్ళేటప్పుడు కూడా మోస్ట్ న్యాచురల్గానే, మోస్ట్ నార్మల్గానే అది గంతులు వేసుకో, అతి సహజంగా ఉంటుంది. నా కాలు తిప్పినా, చెయ్యి తిప్పినా, ముఖం తిప్పినా మోస్ట్ న్యాచురల్గా ఉంటుంది. కొంతమంది డ్యాన్స్ చేసేటప్పుడు కాళ్ళు తిప్పినా చేతులు తిప్పినా కృత్రిమంగా ఉండదు, మోస్ట్ న్యాచురల్గా ఉంటుంది ఆ ఫోర్స్లోని ఎక్స్ప్రెషన్. అలాగే మైండ్ కూడా మోస్ట్ న్యాచురల్గా, మోస్ట్ నార్మల్గా వెళ్ళి హృదయ గుహలో ప్రవేశిస్తుంది. ఆ గొంతులు వేసుకుంటూ ప్రవేశిస్తుంది. ఎవరు వెనకాల ఎవరు తోలక్కర్లేదు, దాన్ని ఎవరు వెనకాల నెట్టక్కర్లేదు, ఎవరు నెట్టక్కర్ దాని అంతరదే సహజంగా వెళ్ళి లోపల ప్రవేశిస్తుంది. అండ్ హృదయంలో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టే ఉంటుంది. ఆ హృదయంలోంచి లేచి ఒకసారి బయటకు వచ్చింది మా ఇంద్రియాలు, మా దేహము, మా లోకము, మా రాగద్వేషాలు, మా కామక్రోధాల్లో కలిసిపోతున్నాం. మీరు చెప్పేది వినేటప్పుడు బాగానే ఉంది, ప్రాక్టికల్గా లోకంలోకి వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఆ హృదయంలోంచి కదిలేమనుకోండి బయటికి, ఆ హృదయ చింతలో ఈశ్వర చింతనలోంచి, ఆ దైవ చింతనలోంచి కదిలేమనుకోండి, అందులోంచి మా మనసు ఊడిపోయింది అనుకోండి బయటికి, మా మనసు ఆ దైవం యొక్క ఆకర్షణ నుంచి, హృదయం యొక్క ఆకర్షణ నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి, మళ్ళీ మా ఇష్టాలు, మా దోషాలు, మా రాగద్వేషాలు, మా కామక్రోధాలు ఇవన్నీ మాకు ఇవన్నీ మామూలుగానే వచ్చేస్తున్నాయి. మా దేహంతో తాదాక్ష్యం, మా ఇంద్రియాలతో తాదాక్ష్యం, లోకంతో తాదాక్ష్యం, నిరోధాలు, స్నేహాలు ఇవన్నీ మామూలుగా మనసుకు వచ్చేస్తున్నాయి. అక్కడి నుంచి బయటకు వస్తే హృదయం నుంచి జారి కిందకు వస్తే, హృదయం నుంచి హృదయంలో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టుగా ఉండదు కరెక్టే, హృదయం నుంచి జారేమనుకోండి, జారితే మా గొడవ అంతా మాకు వచ్చేస్తుంది. ఈ రాగాలు, ద్వేషాలు, ఇష్టాలు, అయిష్టాలు, లోకవాసములు, దేహవాసములు, ఈ శాస్త్రవాసములు, ఇక అంతా మనస్సు హృదయంలో ప్రవేశించకముందు ఎలా ఉండదు, బయటకు వచ్చేసాక అన్నీ చుట్టుముడుతున్నాయి. మనస్సు హృదయంలో ప్రవేశించకముందు ఎలా ఉందో, మనస్సు మా హృదయంలోంచి బయటకు వచ్చేసాక అన్ని రోగాలు వచ్చేస్తున్నాయి. ఇది ఎవడు ప్రాక్టికల్ మ్యాన్? ఎవడు అడిగిన వాడు ఎవడు ప్రాక్టికల్ మ్యాన్? అంటే గ్రౌండ్ రియాలిటీస్ విడిచిపెట్టకుండా అడుగుతున్నాడు. ఆ గుళ్ళో కూర్చున్నప్పుడు బాగానే ఉంది, ఆ గుళ్ళో గోడ దాటేమో, మళ్ళీ మా సమస్యలు మాకు వచ్చేస్తున్నాయి, మళ్ళీ మా ఇష్టాలు, మా రాగద్వేషాలని మాకు వచ్చేస్తున్నాయి. నేను మనం బాబాను గుళ్ళోనే చూడగలుగుతున్నాం, ఇంకే మనిషిని చూడలేకపోతున్నాం, ఏ మనిషిలోని బాబాను చూడలేకపోతున్నాం. మా పద్ధతి ఎలాగుంది? మా పద్ధతి, మాకున్న స్ట్రగుల్, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెబుతాం, మాకు ఈ రోగం ఉంది, ఈ రోగం ఉందని చెప్తాం కదా. అలాగే ఈ భక్తులు తనకున్న బలహీనతల గురించి, జరిగి తనకున్నటువంటి విషయాల గురించి వస్తున్నాడు. తన మనసులో జరుగుతున్న పోరాటం అంతా వివరిస్తున్నాడు. ఎవరికి? భగవానికి వివరిస్తున్నాడు. భగవాన్ అంటున్నారు సంభాలమే, అది అలా జరుగుతూనే ఉంటుంది. భగవాన్ ఏమంటున్నారు?
ఇదే కరెక్ట్, నువ్వు చెప్పింది నిజమే. హృదయాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు మనసు మామూలుగా విషయాల్లోకి వెళ్ళిపోతుంది, అది సంభవమే. కానీ కానీ ఈ డ్యూరేషన్ పెంచుతా అంటే ఏది, ఈ మనస్సు హృదయంలో ఉండే డ్యూరేషన్ పెంచుతా అంటే మీ మనస్సు హృదయంలోంచి బయటకు రాగానే ఏ విషయాలైతే తాదాత్మ్యం పొందుతుందో ఆ రోజుకు ఆ రోజు నీ సాధన పెరిగి, నీకు సాధనా బలం పెరిగి కొలిది వాసన బలహీనం అవుతూ ఉంటాయి. నువ్వు చెప్పింది కరెక్టే, యు ఆర్ కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ సాధనా బలం పెరుగుతుందంటే సాధనా బలం ఏంటి, హృదయంలో మనస్సును నిలబెట్టి ఉంచడం, అది కూడా సాధన. అది ఆ సాధనా బలం నువ్వు పెరుగుతుందంటుకో, నువ్వు ఏ విషయాలైతే ఇబ్బంది పడుతున్నావు, ఏ తలంపు వస్తే నీకు దుఃఖం వస్తుందో వాటి యొక్క శక్తి తగ్గిపోతుంది, వాటి యొక్క శక్తి తగ్గిపోతుంది, అలవాటు యొక్క వేగం తగ్గిపోతుంది. అలవాట్ల యొక్క వేగం తగ్గిన తర్వాత అలవాట్లు అంతర్ధానం అవుతాయి. మొట్టమొదటి ఎర్లీ స్టేజ్లో నువ్వు చెప్పింది కరెక్టే, ఎర్లీ స్టేజ్లో నువ్వు చెప్పింది కరెక్టే. కానీ అభ్యాసం చేస్తుంటే, అభ్యాసం కూసి విద్య అని కదా కృష్ణుడు కూడా చెప్పాడు రిపీటెడ్గా, అభ్యాసం వైరాగ్యం, అభ్యాసం వైరాగ్యం, అభ్యాసం వైరాగ్యం. ఈ రెండు నీ ముక్కులో గాలి ఎంతకాలం ఉంటుందో అంతా ఈ రెండు విడిచిపెట్టొద్దని, ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం. నీ చివరి శ్వాస వరకు ఈ రెండు విడిచిపెట్టొద్దు అన్నాడు భగవంతుడు. ఏంటి, ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం. ఇలా వైరాగ్యం అంటే వైరాగ్యం వల్ల మనస్సు బాహ్యముఖానికి వెళ్తాం, మనస్సు బాహ్యముఖానికి వెళ్లకుండా వైరాగ్యం ఆపుచేస్తుంది. మనస్సు బాహ్యముఖానికి వెళ్లకుండా మా వైరాగ్యం ఆపుచేస్తుంది. అభ్యాసం ఏం చేస్తుందంటే, మనస్సు ఎప్పుడైతే బాహ్యముఖానికి వెళ్లకుండా ఆగిందో అభ్యాసం ఏం చేస్తుందంటే హృదయ గుహలోకి, హృదయాంతరాలలోకి, హృదయ సముద్రంలోకి, శాంతి సముద్రంలోకి, ఆనంద సముద్రంలోకి ఈ మనస్సును అభ్యాసం నెట్టుకుపోతూ ఉంటుంది. వైరాగ్యం అవసరమే, అభ్యాసం కూడా అవసరమే. పక్షికి గాల్లో ఎగరటానికి రెండు రెక్కలు ఎలాగైతే అవసరము, అదే నువ్వు ఆధ్యాత్మిక అభివృద్ధి పొందడానికి, నీ హృదయ సముద్రంలో ప్రవేశించడానికి నీ కాళ్ళకి అందనటువంటి లోతు అగాధం. ఇప్పుడు మనం కొంత దూరం సముద్రంలోకి నడిచి వెళతాం, తర్వాత మన కాళ్ళకి అందదు ఇంకా అగాధంలోకి నువ్వు వెళ్ళేటప్పుడు అగాధంలోకి తీసుకుపోతుంది ఏది, ఈ అభ్యాసం. అగాధంలోకి వెళ్ళినప్పుడు కదా నీ కాళ్ళకందనంత లోతులోకి, నువ్వు సముద్రంలోకి నువ్వు ప్రవేశించినప్పుడు కదా ఏది అలవాటు. ఈ విద్య నేను, ఈ దొంగ నేను, ఈ దేహాభి మనం అక్కడ కదా నశించాం. నీకు సముద్రం ఒడ్డిన రత్నాలు దొరకవు, ఆ సముద్రంలోకి వెళ్ళి కొద్ది ఆ లోతుల్లోనూ దొరుకుతాయి నీకు రత్నాలు. సముద్రం ఒడ్డిన మీకు దొరికేవి రొయ్యలు చేపలే. సముద్రంలో ఎంతో సంపద ఉంది, సముద్రంలో కూడా ఎంతో సంపద ఉంది. నువ్వు అగాధంలోకి వెళ్తే అక్కడ రొయ్యి అక్కడ దొరుకుతాయి నీకు, సముద్రంలో దొరకవలసినటువంటి ఆత్మరత్నం, ఆత్మముత్యం అక్కడ దొరుకుతుంది. అగాధంలో ప్రవేశించామనుకు, ఆ సముద్రం యొక్క లోతుల్లోకి వెళ్ళిపోయామనుకు, నీకు ఎన్ని నిత్యాలు దొరుకుతాయో, ఎన్ని రత్నాలు దొరుకుతాయో నీకు. ఈ నిజ్యానేని పోవటమే కాదు, ఈ నిజ్యానేను పోవటమే కాదు, ఆ అగాధంలోకి వెళ్ళినప్పుడు నిజ్యానేని దానంతలాగా పోతుంది, నీకు అక్కడ దొరుకుతుంది ఆత్మరత్నం. ఎన్ని రత్నాలకు నువ్వు వారసుడు అవుతావు, అభిను జ్ఞానానికి వారసుడు అవుతావు, ఈశ్వరు అనుగ్రహానికి వారసుడు అవుతావు. ఆ అగాధంలోకి వెళ్ళినప్పుడే ఈ నిజ్యా నేను దేహాది మనం నీకు నశిస్తాయి. అగాధంలోకి నువ్వు వెళ్ళలేవనుకో, నిజ్యా నేను కూడా నశించదు, దేహాది మనం నశించదు, అహం వృత్తి వేరుతో సహా నశించదు. మనం కూడా కొంచెం అగాధంలోకి వెళ్ళడానికి ప్రయాణ ఒడ్డు నుండి మళ్ళీ ఎవరైనా పిలిస్తే ఆయన కూర్చేస్తూ ఉంటాం. మరి మీ మనవరాలు ఎవరైనా పిలిచిందనుకో, నువ్వు వెళ్ళిపోతున్నావు అని నా మాట ఏంటనండి, అప్పుడు వెంటనే వెనక్కి వచ్చేస్తాం. అంటే అక్కడ మన వెనక్కి ఎందుకు వస్తామంటే మన గుండె ఖాళీ అమ్మనప్పుడు. అయితే హృదయం ఏ జన్మలో అయినా సరే హృదయం ఖాళీ అవ్వకపోతే ఎవరికి జ్ఞానం రాదు.
హృదయం ఖాళీ అవ్వకుండా ఎవరికి ఆత్మజ్ఞానం ఉదయించదు. అయితే ఇల్లు ఖాళీ చేసుకున్నంత, గది ఖాళీ చేసుకున్నంత తీరిక కాదు హృదయం ఖాళీ చేయటం. మీ గదిలో ఏదైనా లగేజ్ ఉందనుకోండి, ఆ లగేజ్ ఖాళీ చేసినంత తీరిక కాదు హృదయాన్ని ఖాళీ చేయటం. ఈశ్వర అనుగ్రహం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా, స్వయం కృషి లేకుండా, అభ్యాసం లేకుండా, వైరాగ్యం లేకుండా ఇది సాధ్యం కాదు. అయితే మీకు ఇప్పుడు బయటకు మీరు అడిగే ప్రశ్న ఏంటంటే, మనసు నా మామూలు అలవాట్లోకి వచ్చేస్తాను అంటున్నాం, కనీపీ హృదయంలో నిలబడే శక్తి పెరిగి కొలిది, ఆ డ్యూరేషన్ పెరిగి కొలిది, అలవాటు మీకు కొరిగి కొలిది, మనసు బాహ్య విషయాలతో తాదాక్ష్యం పొందడం కూడా అది తగ్గిపోతుంది. అందుకే భగవాన్ అనేవారు కదా, చిన్ననాటి స్నేహితులు ఎవడైనా భగవాన్ దగ్గరకు వస్తే మీతో ఆడుకున్న వెంకటరామన్, మీతో మాట్లాడిన వెంకటరామన్, మీతో ఈతల కొట్టిన వెంకటరామన్ ఇక్కడ లేడు, ఇక్కడ లేడు. మీతో ఆడుకున్నాడు వెంకటరామన్, వాడు ఇక్కడ లేడు, వాడు లేడు, ఆ వెంకటరామన్ ఇక్కడ లేడు. ఎక్కడున్నాడెవడో మీకు తెలీదు. ఒకవేళ నేను చెప్పినా మీకు అర్థం కాదు. ఆత్మ యొక్క వైభవం, ఆత్మ ఉన్న సౌందర్యం జీవుడికేం తెలుస్తుంది? వివేకానంద చనిపోయే రోజున ఇంకో స్వామి గంగా నది ఒడ్డున ఔరాలో ఊరికి షికారుకి వెళ్ళారు. ఆ రాత్రి చనిపోతాడు, ఇంకా షికారుకి వెళ్ళారు, వాకింగ్కి వెళ్ళారు ఇద్దరు. వాకింగ్ వెళ్తే ఆయనకి ఏం జ్ఞాపకం వచ్చింది, తోటి సోదర శిష్యుడు ఆయన, ఆయన సోదర శిష్యుడు, ఇద్దరు రామకృష్ణ పరమహంస శిష్యుడు. ఆ సోదర శిష్యుడితో అంటాడు, ఏమి స్వామీజీ వివేకానంద ఏమి చేశాడని. ఆ రోజు వెళ్ళిపోతున్నాడు ఈ భూమిని, ప్లానెట్ని విడిచిపెట్టి. ఆ రాత్రి వెళ్ళిపోతున్నాడు, రాత్రి ఆయనకి ప్రాణ ప్రయాణ టైం వచ్చేసింది. ఆ రాత్రి వెళ్ళిపోతున్నాడు, ఏమయ్యా స్వామీజీ ఏం చేశాడు? స్వామీజీ అంటే వివేకానంద అనమాట. అంటే వాళ్ళు వివేకానంద, మనం వివేకానంద అంటాం, వాడు సర్కిల్లో వాళ్ళు వివేకానంద అంటారు, స్వామీజీ అంటారు. రామకృష్ణ పరమహంసని ఠాకూర్ అంటారు, వివేకానందని స్వామీజీ అంటారు, శారదామాతని, శారదామాతని ఏమని పిలుస్తారంటే మాతాజీ అని పిలుస్తారు, మాతాజీ, మాతాజీ అని పిలుస్తారు. ఠాకూరు, మాతాజీ, స్వామీజీ, అలా పిలుపు, వాళ్ళ పిలుపులు అలా ఉంటాయి. లోకం వాళ్ళకి పిలిచే పిలుపులు వేరు, వాళ్ళు పిలిచే పిలుపులు వేరు. గణపశాస్త్రి గారు అనేవారు, లోకం రమణ మహర్షిని రమణ మహర్షిని పిలుస్తుంది, భక్తుల మటుకు భగవాన్ అని పిలుచుకోండి అనేవారు. లోకాన్ని పిలవనమండి రమణ మహర్షిని, భక్తుల మటుకు అలా పిలవద్దు. ఎవరిని పిలవాలి? భగవాన్ అనే పిలవాలి. అదే రామకృష్ణ పరమహంసని మనం అంటాం, కానీ వాళ్ళు భక్తులు ఠాకూర్ అంటారు, శారదామాతను మాతాజీ అంటారు, వివేకానంద స్వామీజీ అంటారు. వాళ్ళు స్వీట్ ముద్ది పిలుపులై అలా పిలుచుకుంటేనే కానీ వాళ్ళకు సంతృప్తి అవ్వదు. మీ ఇంట్లో పిల్లవాడిని మీరు ముజ్జిగాడు బుజ్జిగాడు అన్నట్టు, మీ ఇంట్లో పిల్లకాయలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పేర్లు ఏ ఉంటాయి కానీ మీరు బుజ్జిగాడు బుజ్జిగాడు మా బుజ్జిగాడు అనుకుంటారు. అప్పుడు అంటాడు స్వామి, ఎందుకు చెబుతున్నాడంటే వివేకానంద ఏమి చేశాడు ఈ లోకంలోకి వచ్చి అని అడుగుతాడు వాకింగ్లో. ఆయన ఏం మాట్లాడుతుంది, ఏం మాట్లాడితే ఏమి తంట వస్తున్నారో ఆయన మాట్లాడతాడు. ఆయన ఊరికే చూస్తున్నాడు, చూస్తున్నాడు, ఆలోచించుకుంటున్నాడు ఏమి చెబుదామని, ఏమి చెబుదామని ఆలోచించుకుంటున్నాడు. ఎవరా స్వామీజీ? అంబేద్కర్ అడిగే మాట ఎలా ఉంటుందో, ఆలోచించుకోవడానికి టైం లేకుండా ఉంటుందన్నాడు దానిలబాలు. అంటే వెంటనే ఎస్ అని చెప్పేయటమే, ఆలోచించుకునే అవకాశం లేదట్టండి. ఇది ఆ మాధుర్యంలో అని ఎంతోమంది పట్ల చిరాకు పట్టడం నేను చూశాను. ఆ చిరాకు జీవితంలో ఎప్పుడు నా పట్ల కూడా చూపిస్తాడని ఎదురు చూశాను, ఎప్పుడు ఆ చిరాకు చూపించలేదు. అంబేద్కర్ భార్య అంటుంది, అంబేద్కర్ ఎంతోమంది పట్ల చిరాకు చూపించడం నేను చూశాను నా కళ్ళతోటి, కానీ నా పట్ల మటుకు ఎప్పుడు నా చిరాకు ఎప్పుడు నువ్వు చూపిస్తాడేమో చూచాను, ఎప్పుడు ఆ చిరాకు చూపించలేదు. అంచేతాయన ఏ మాట చెబుతా, మాటని ఆలోచించుకోవడానికి టైం కూడా లేకుండా ఎస్ అని చెప్పేయటం. కానీ ఇక్కడ ఆలోచించుకుంటున్నాడు ఎవరు, వివేకానంద సోదర శిష్యుడు ఏం చేస్తున్నాడంటే ఆలోచించుకుంటున్నాడు ఏమని చెప్పాలని, ఏమి చెబితే ఏమొస్తుందో అని. వివేకానంద వచ్చి లోకంలోకి వచ్చి ఏమి చేశాడు అని అవి ఆలోచిస్తే ఆయన ఆలోచించుకుంటున్నాడు ఏమి చెబుదామని. అప్పుడు వెంటనే వివేకానందే సమాధానం చెప్పాడు, వివేకానంద ఈ ఎర్త్ మీదకి వచ్చి ఈ ప్లానెట్ మీదకి వచ్చి ఏం చేశాడో ఇంకో వివేకానందకి తెలుస్తుంది, కానీ నీకేం తెలుస్తుంది? ఇద్దరు రామకృష్ణ పరమహంసులు డైరెక్ట్ డిసిపుల్సే, డిసైపుల్సే. కానీ వివేకానంద ఏం చేశాడో నీకేం తెలుస్తుంది అయ్యా, నీకు తెలియదే. ఆలోచించుకుంటున్నాడు ఏం చెబుదామని, ఆలోచించుకుంటున్నాడు. నీకేం తెలుస్తుంది వివేకానంద ఏమొచ్చి ఏం చేసి లోకంలోకి వచ్చి ఈ ప్లానెట్కి వచ్చి ఏం చేశాడో నీకేం తెలుస్తుంది. మరి ఎవరికి తెలుస్తుంది? ఇంకో వివేకానందకు తెలుస్తుంది, కానీ నీకు తెలియదు. అంటే అర్థం ఏంటి? మళ్ళీ అంత మనస్సు, అంత పెద్ద మనస్సు ఉన్నవాడికి తెలుస్తుంది, కానీ ఈ కిరసాల దీపాలకు తెలియదు. ఏ దీపాలు? కిరసనాల దీపాలు. ట్యూబ్లైట్ గురించి కిరసనాల దీపం ఏం చెబుతుంది? 1000 క్యాండిల్ బల్బు గురించి కిరసనాల దీపం ఏం చెబుతుంది? అంటే వీడు ఏమంటున్నాడంటే మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాడంటే నా అలవాటులోకి అంటున్నాడు వీడు. ఇక్కడ అధికల సబ్జెక్ట్ ఇక్కడ మనం మాట్లాడుకునేది భగవాన్ ఏమంటున్నారంటే కొంత అలవాటు పెంచుకో, నువ్వు అభ్యాసం పెంచుకో, సహజంగా ఉండిపోతావు. అక్కడ మొట్టమొదటిలో బయటకు వచ్చినప్పుడు నీ అలవాట్లతో తాదాత్యం పొందుతావు. దాని డ్యూరేషన్ పెరుగుతుంది అనుకో, మనసు యొక్క డ్యూరేషను, అప్పుడు దాని అలవాట్లతో తాదాత్యం పొందటం దానంతరం తగ్గించుకుంటుంది, సహజంగానే తగ్గించుకుంటుంది. నీ ప్రయత్నం పెద్ద ఎక్కువ అవసరం లేదు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అన్నట్టుగా దాని దాని తాదాత్మ్యం తగ్గించుకుపోతుంది. ఆత్మ అనే కాంతిలో, ఆత్మ అనే భగవాన్ చెప్తున్నారు, ఆత్మ అనే కాంతిలో, ఆత్మ అనే శాంతిలో, ఆత్మ అనే మహా వెలుగులో. అది చీకటి కాదు, అది చీకటి కాదు, అది చీకట్లో చిందులాట కాదు, చీకట్లో చిందులాట కాదు. ఆత్మ అనే కాంతిలో, ఆత్మనే కాంతిలో, ఆత్మనే శాంతిలో, ఆత్మనే మహా వెలుగులో. ఏది ఈ భ్రమ? భ్రమను బట్టే కదా, మోహాన్ని బట్టే కదా అలవాట్లు వస్తంట. ఈ మోహం అనే చీకటి, ఈ మోహం అనే చీకటి, ఈ భ్రాంతి అనే చీకటి, భ్రమ అనే చీకటి, దానంతటదే పూర్తిగా ఆరిపోతుంది, రాలిపోతుంది, కరిగిపోతుంది. ఈ చీకటి ఏది? ఈ భ్రమ అనే చీకటి, భ్రాంతి అనే చీకటి, ఇది పూర్తిగా ఆ మహా వెలుగులో. ఏది? ఆత్మనే మహా వెలుగులు. సూర్యుడు ఉదయించాక నేను చీకటి వెళ్ళను, నేను వెళ్ళను, నేను వెళ్ళనంటే చీకటిని తరిమి అవసరం పడేస్తుంది సూర్యుడు. ఇప్పుడు సూర్యుడు ఉదయించాడనుకోండి, నేను వెళ్ళను, నేను వెళ్ళను అంటే చీకటి అంటే కుదురుతుందే, కుదురుతుందే, పటాపంచలు చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఏది? చీకటిని సూర్యుడి యొక్క కిరణాలు ఏం చేస్తాయి? పటాపంచలు చేసుకుంటూ వెళ్ళిపోతాయి. నేను వెళ్ళను, నేను వెళ్ళను అని చీకటి అంటుందే, ఒక అన్నామంటికి చీకటి కుదురుతుంది, వేషం కుదురుతుందే, ఆ వేషం కుదరదు అనే చీకటి, ఆ భ్రమ అనే చీకటి పూర్తిగా పుదగిపోతుంది. అంటే సూర్యుడు ఉదయించి, సూర్యుడు ఉదయించి అలా మార్నింగ్ సన్ ఎదుగు వస్తాంటే, పెరిగి వస్తాంటే ఆ చీకటి ఏ విధంగా అయితే పోతుందో, ఆ జ్ఞాన సూర్యుడు, ఆ మహా వెలుగు. ఆ మహా వెలుగు ముందు ఈ భ్రాంతి, నీ భ్రమ అనే చీకటి, నీ భ్రాంతి అనే చీకటి, నీ డెల్యూజన్, నీ అజ్ఞానం అనే చీకటి, దానంతరది పత్త లేకుండా పోతుంది. ఒకవేళ ఉండాలని అనుకున్నది ఉండలేదు, ఉండాలని అనుకున్నది ఉండలేదు. అక్కడ చీకటి నేను ఉండాలి, ఉండాలని అనుకుంటుంది అనుకో, సూర్యుడు ఉదయించాక ఎక్కడ ఉంటుంది? దానికి ఉండాలన్నా ఉండే అవకాశం లేదు. నీ జ్ఞాన సూర్యుడు హృదయంలో ఉదయించినప్పుడు ఈ చీకటి, ఈ భ్రాంతి, భ్రమ, మోహం కూడా, మోహం ఉంటే అలవాట్లు, భ్రమ ఉంటే అలవాట్లు, భ్రాంతి ఉంటే అలవాట్లు, ఈ పోయినప్పుడు అవి కూడా పోతాయి. సహజంగానే నీ అలవాట్లు పోతాయి. అప్పుడు తాదాత్మ్యం ఉంటే కదా తాదాత్మ్యం, ఇంకా లేనప్పుడు తాదాత్మ్యం ఏముంది? అయితే నీకు అనుభూతి కలుగుతూ ఉంటుంది, పెళ్లి కూతురిని తెరచాటు చూపించి చూసినట్టు. ఆ పెళ్లి కూతురి మాట నేను ఎత్తటం లేదని మీకు కల్పించి చెబుతున్నాను నేను. ఇప్పుడు పెళ్లి కూతురిని తొందరగా తెరతీరు, ఆ శుభముహూర్తం అయితేనే కానీ తెరతీరు. కొంతమంది లోపల వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఊరికే పెళ్లి కూతురిని అలా పక్కన చూసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ లోపల శుభముహూర్తం అయ్యే వరకు ఉండరు చాలామంది. ఆ తెరతీరి పెళ్లి శుభముహూర్తం అయ్యే వరకు తెరతీరు, వీళ్ళు పక్క పక్కన సందు సందులను చూసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తెర వాళ్ళు పట్టుకుంటారు కదా, వాళ్ళు వెనక్కి వెళ్ళి చూసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అప్పుడు పెళ్లి కూతురు యొక్క స్వరూపం పూర్ణంగా తెలియదట్టుంది కదా, అలా పక్క పక్కలను చూసేవాళ్ళు. అది తెరచాటు నుంచి చూసే పెళ్లి కూతురికి సమగ్రంగా పెళ్లి కూతురు సౌందర్యం తెలియదు. ఏదో మూల చూస్తాడు వెళ్ళిపోతాడు, ఏదో మూల చూస్తాడు. తెర తీసేసిన తర్వాత మనకు పెళ్లి కూతురు కనిపించినట్టు సందు సందుల్లోని చూసిన వాళ్ళకి తెలియదు. అలాగే నీ హృదయంలో, నీ హృదయం అలాగే ఇక్కడ భగవాన్ చెప్పి ఉదాహరణ మీకు ఎందుకు చెబుతున్నానంటే, కొంతమంది హృదయంలో ఉన్న శాంతి అందుతుంది తెరచాటు నుంచి పెళ్లి కూతురుని చూసినట్టు, కానీ అలవాట్లు పూర్తిగా పోవు, వాసనలు పూర్తిగా పోవు. ఈ పోయిన తర్వాత తెర తీసేసిన పెళ్లి కూతురులాగా చూడవచ్చు అయినా నీ హృదయంలో ఉన్న సౌందర్యాన్ని. ఓ పక్కన ఏమవుతుందంటే కొంత ఏదో ఉందో లోపల అని తెలుస్తూ ఉంటుంది, అది డిపెండెంట్ కాదు ఇండిపెండెంట్ అని నీకు తెలుస్తూ ఉంటుంది, కానీ అలవాట్లు పోవు. హృదయంలోని శాంతి తెలుస్తూ ఉంటుంది, అలవాట్లు పోవు. అప్పుడు ఎలా ఉంటుందట్టండి, పెళ్లి కూతురిని తెరసాడు చూసినట్టు ఉంటూ ఉంటుంది అట్ల. ఈ అలవాట్లన్నీ పూర్తి అయిపోయాక, అన్ని అలవాట్లన్నీ నాశనం అయిపోయాక, వాసనలన్నీ నశించాక అప్పుడు పెళ్లి లోపల హృదయ సౌందర్యం ఎలా కనిపిస్తున్నట్టు, తెర తీసేసిన పెళ్లి కూతురులా కనిపిస్తున్నట్టు. ఈ అలవాట్లు తెర కింద అడ్డుపడి, తెర కింద అడ్డు మీరు సాధన చేస్తూ ఉంటారు కదండి, ఎంతో కొంత మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ తెలిసేది ఎలా ఉంటుందట్టండి, ఏదో మూలం చూసినట్టు ఉంటుంది. అంటే ఈజీలోకి వచ్చి చూసినట్టు కాకుండా కిటికీలోని చూసినట్టు ఉంటుంది అట్లా. ఈజీలోంచి డైరెక్ట్గా స్ట్రీట్లోకి వచ్చి చూసేదానికంటే కిటికీలోని చూస్తూ ఉంటారు చూడండి, ఇలా కొంతమంది మేడ మీద కూర్చుని ఆ కిటికీలోని చూస్తూ ఉంటారు. ఏది నీ అలవాట్లు పోనప్పుడు నీ సాధనా బలం వల్ల కూడా హృదయంలో ఉన్న శాంతి తెలుస్తూ ఉంటుంది, హృదయంలో ఉన్న బ్యూటీ సౌందర్యం తెలుస్తూ ఉంటుంది, ఆ చార్మింగ్ నేచర్ నీకు తెలుస్తూ ఉంటుంది. ఎలా తెలుస్తుందంటే తెరచాటు నుంచి చూసినట్టే తెలుస్తుంది, కానీ డైరెక్ట్గా నీకు ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ మట్టుకు రాదు. ఎప్పుడు వస్తుంది నీకు డైరెక్ట్? నీకు అలవాట్లు పూర్తిగా నశించినప్పుడు వేరుతో సహా, నీకు వేరుతో సహా నీకు ఆ పునర్జన్మ వాసన, పునర్జన్మ హేతువులు ఏ తరంపైతే నీ దేహానికి లోకానికి అలవాట్లకి బంధిస్తుందో, ఏ కోరికలైతే నీ దేహానికి లోకానికి బంధిస్తుందో, ఆ కోరికలు నశించినప్పుడు హృదయంలో ఉన్న సౌందర్యం ఎలా కనిపిస్తున్నట్టు, పూర్తిగా తెర తీసేసిన పెళ్లి కూతురు ఎలా కనిపిస్తుందో, నీ హృదయంలో ఉన్న సౌందర్యాన్ని డైరెక్ట్గా అప్పుడు నువ్వు చూడవచ్చు. అది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అర్జునుడు అటువంటి ప్రత్యక్ష అనుభవం పొందాలంటాడు 9వ అధ్యాయంలో భగవంతుడు. ఇండైరెక్ట్గా కాదు, ఆ తెర చాటును చూడటం అనేది ఇండైరెక్ట్గా చూడటం, డైరెక్ట్గా చూడవయ్యా. ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు నీకు కలుగుతుంది? వాసన యొక్క వేగం పోయినప్పుడు కాదు, నోరుతో సహా వాసన నశించినప్పుడే నీకు ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ప్రత్యక్షానుభవం, అది పరోక్షానుభవం కాదు, అది ప్రత్యక్షానుభవం. అంటే ప్రత్యక్షం, ఇప్పుడు ఇది గణపూరం కాదని ఎవరైనా చెప్తారనుకోండి, మనం నమ్ముతాం ఇది గణపూరం కాదని, ఇది మన అనుభవం. అలాగే వస్తువు నీకు తెలిసాక ఇది లోకం అంతా అది లేదని చెప్పినా నువ్వు అది నమ్మం ఏంటి, అది నువ్వు అయ్యి ఉన్నావు కాబట్టి. అప్పుడు నీకు శాస్త్రంతో పని లేదు, గురువులతో పని లేదు. నీకు వస్తువు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు ఇంకా నమ్మకంతో పని ఏముంది? కాబట్టి ఇది మేము గణపూర్వం నమ్ముతున్నామని చెప్పడం ఎందుకు? గణపూర్వంలో ఉండి గణపూర్వంలోనే ఉన్నాం. ఏమంటే గణపూర్వంలో ఇది గణపూర్వం అని మేము నమ్ముతున్నాం, నమ్మటం ఎందుకు? నీకు తెలియనప్పుడు నమ్మటం, తెలుసున్నప్పుడు నమ్మటం ఎందుకు? ఆ వస్తువు నీకు డైరెక్ట్గా నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నమ్మకాలతో విశ్వాసాలతో పని లేదు. వస్తువు డైరెక్ట్గా నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నమ్మకాలతోటి విశ్వాసాలతోటి హేతువాదంతో పని లేదు. నీకు తెలియనప్పుడే నమ్మకం, తెలుసున్నాక నమ్మకాలు ఎందుకు? అయితే ఇప్పుడు కూడా మనం గురువు మాటలు వింటున్నాం, శాస్త్రం చదువుతున్నాం, భగవద్గీత చదువుతున్నాం, ఎంతో కొంత అభ్యాసం చేస్తున్నాం, కొంత హృదయంలో ఉన్న రుచి తెలుస్తూనే ఉంటుంది. కానీ తెరచాటును చూసిన పెళ్లి కూతురు వలె మనకు తెలుస్తుంది అది అనుభూతి. అయితే నీకు నీకు అనుభూతి అంటే వాసన నశించవనకు, హృదయంలో ఉన్న వస్తువు నీకు కొంత తెలుస్తూ ఉంటుంది అనుకో, అప్పుడు నీకు అనుభూతి కలగదు. ఈ వాసన మనోనాశనం పూర్తయిన తర్వాత నీకు అనుభూతి స్పష్టంగా కల్పిస్తుంది. ఆచార్యుల వారు చెబుతారు ఎంత స్పష్టంగా నీకు గోచరమవుతుందంటే, అరచేతిలో ఉన్న ఉసిరికాయని నువ్వు ఎంత స్పష్టంగా చూడవచ్చు. వాసనాశనం అయిన తర్వాత, మనోనాశనం అయిన తర్వాత నీ హృదయంలో ఉన్న సద్వస్తు నీకు అంత స్పష్టంగానే గోచరిస్తుంది. రుజువులతోటి, సాక్ష్యాలతోటి పని లేదు, దస్తావేజులతోటి పని లేదు, నమ్మకాలతోటి విశ్వాసాలతోటి పని లేదు. అరచేతిలో ఉన్న ఉసిరికాయ ఎంత స్పష్టంగా గోచరిస్తుందో, అరచేతిలో ఉన్న ఉసిరికాయ ఎంత స్పష్టంగా గోచరిస్తుందో, వాసన నాశనం అయిన తర్వాత నీ హృదయంలో ఉన్న సద్వస్తువు కూడా అంత స్పష్టంగా గోచరిస్తుంది. మసగ మసగా కాదు, అరచేతిలో ఉన్న వస్తువులాగా కనిపిస్తుంది. దూరాన ఉన్న వస్తువు మసకగా కనిపిస్తుంది, దగ్గర ఉన్న వస్తువు మసకగా కనపడదు, స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత క్లారిటీ ఉంటుంది. అలాగే వాసనను మనోనాశనం అయిన తర్వాత నీ లోపల ఉన్న సద్వస్తువు కూడా అంత డైరెక్ట్గా నీకు ఎక్స్పీరియన్స్లోకి వస్తుంది. ఓ పక్కన హృదయంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి, కానీ అలవాటు అనేది నీకు ఉందని ఇప్పుడు తెలుస్తున్నప్పుడు దాని పేడ వదిలించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తే అది సైమల్టేనియస్గా చేసుకెళ్ళిపోతూ ఉండు. సైమల్టేనియస్గా ఒకేసారి అలవాటు లేక వేగం తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నం చెయ్యి. అది కనిపిస్తున్నప్పుడు, అది కనిపించిన నీకు అలవాటు ఉందనే సంగతి నీకు తెలియనప్పుడు ఇంకా దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నమే చేయక్కర్లేదు. అది ఉందని నీకు అనిపిస్తున్నప్పుడు దాన్ని అది పలచపట్టడానికి చేయవలసిన ప్రయత్నం అంతా చెయ్యి. అంచేది ఇప్పుడు నీకు ఏదైనా కొంచెం జ్ఞానం కలుగుతుందనుకో అది పెరమనెంట్ కాదు. ఏది ఆ కోరిక మూలంతో సహా నశించే వరకు, వాసన మూలంతో సహా నశించే వరకు, అప్పుడు నీకు జ్ఞానం స్థిరపడుతుంది. జ్ఞానం స్థిరపడితేనే కానీ నీకు మోక్షానుభవం కలగదు, స్వర్గరాజ్యం చేతికి అందదు, నీ హృదయంలో ఉన్న బంగారం నీకు అందదు. ఎప్పుడు నీవు వాసన కంప్లీట్గా పునర్జన్మ హేతు ఏమీ లేకుండా నశించినప్పుడు, వేరుతోషం నశించినప్పుడు, అంతేకాదు శేషం వచ్చిన లాభం లేదు, నిశేషంగా నశించాలి. శేషం వచ్చిన లాభం లేదంటుంది, శేషం లేకుండా నశించాలంటుంది. ఏది మనస్సు, అప్పుడు నీకు వస్తువు నీకు నీ లోపల శాంతి స్థిరపడుతుంది. అప్పుడు నీకు దేహం ఉన్నా ఒకటే, దేహం లేకపోయినా ఒకటే, లోకం కనిపించిన ఒకటే, లోకం కనిపించకపోయినా ఒకటే. నువ్వు ఈ ప్రపంచంలో ఉండగానే మరో ప్రపంచం వచ్చి నీ హృదయంలో ప్రవేశించినప్పుడు ఏది ఈ స్పర్ధలు, అసూయలు, విరోధాలు ఇవన్నీ మాయమైపోయి ఎప్పుడేంటి, ఈ ప్రపంచం ఉన్నప్పుడే, నీ దేహం ఉన్నప్పుడే, మరో ప్రపంచం వచ్చి నీలో ప్రవేశించినప్పుడు ఈ స్పర్ధలు, ఈర్ష్యలు పత్త లేకుండా పోతాయి. అప్పుడు జ్ఞానం వాసన ఒక వాసన నిలబడినా నీకు ఎంతో కొంత జ్ఞానం ఉన్నది స్థిరపడదు, అది నీకు స్థిరపడదు. వాసన మనోనాశనం పూర్తయినప్పుడు నీ లోపల శాంతి స్థిరపడుతుంది. అంచేది నెమ్మదిగా నువ్వు ప్రయత్నం చేసుకుంటూ వెళుతుంటే, నెమ్మదిగా నువ్వు ప్రయత్నం చేసుకుంటూ వెళుతుంటే వాసన ఎంత బలీయమైనప్పటికీ అది నెమ్మదిగా పారిపోతుంది. అది నెమ్మదిగా పారిపోతుంది, దాని అంతరదే పోతుంది. నువ్వు సాధన విడిచిపెట్టకుండా ఉంటే, సాధన ఓర్పు ఉండాలి, పట్టుదల ఉండాలి, సహనం ఉండాలి. ఒక పట్టుదల ఒకటి సరిపోదు, సహనం కూడా ఉండాలి. ఆ శారదామాత, ఒక భక్తుడు శారదామాత పేరు పెట్టుకున్నాడు, ఆయన పేరు శారదానంద. ఆ లాస్ట్డేని అంటే శరీర యాత్రలో వచ్చేవారు రోజు. మన శరీరం చనిపోయినప్పుడు శరీరగతమైన చరిత్ర ముగుస్తుంది, కానీ జీవుడు చరిత్ర ముగియదు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మన శరీరం చనిపోయినప్పుడు శరీరానికి సంబంధించిన చరిత్ర ముగుస్తుంది. అందుకని శరీరం ఈ నాది నాదని ఎవడు ఏ జీవుడైతే అనుకుంటున్నాడో ఆ జీవుడికి సంబంధించిన చరిత్ర ముగియదు. శరీరం చనిపోయింది అనుకుండా దేహానికి సంబంధించిన యాత్ర ఒకటే ముగుస్తుంది, కానీ ఈ దేహంలో ఉన్న జీవుడి యాత్ర మటుకు ముగియదు. ఎప్పటి వరకు వాడెవడో వాడికి తెలిసే వరకు, ఆ జీవుడు ఎవడో వాడు తెలిసే వరకు వాడి యాత్ర మటుకు ముగియదు. వాడు ప్రయాణం చేస్తూనే ఉంటాడు, వాడి జర్నీ చేస్తూనే ఉంటాడు. ఆ శారదానంద అడుగుతాడు, ఏదైనా ఒక నాలుగు మొక్కలు మంచి మొక్కలు చెప్పరాదు, లాస్ట్ డే అది చివరి రోజు. అది చివరి రోజు అని ఆవిడకి అర్థమైంది, డిసేబుల్స్కి అర్థమైంది. అంటే శరీరగతమైన యాత్రలో చివరి రోజు అది. అప్పుడు ఏంటి ఒక మంచి మాట చెప్పమంటే ఒకే మంచి మాట చెప్పి అది మూడు సార్లు రిపీట్ చేసింది ఆవిడ. టాలరెన్స్ టాలరెన్స్ టాలరెన్స్, సహనం సహనం సహనం, ఒకే మాట చెప్పేది మూడు సార్లు రిపీట్ చేస్తుంది. టాలరెన్స్ టాలరెన్స్ టాలరెన్స్, సహనం సహనం సహనం. ఏం చేద్దంటే సహనం అలవాటు చేసుకునే కొన్ని మనసు హృదయం ఉంటుంది, ఆ ప్రయాణం చేస్తుంది అగాధంలోకి, హృదయంలో ఉన్న అగాధంలోకి నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సహనం లేనివాడు, సహనం ఉన్నవాడు మనస్సు అంతర్ముఖం అవుతుంది, సహనం లేనివాడు మనస్సు బాహ్యముఖానికి వస్తుంది. అందుకే శారద ఏముందంటే సహనం సహనం సహనం, టాలరెన్స్ టాలరెన్స్ టాలరెన్స్. సహనం ఉన్న వాడికి సాత్విక బుద్ధి కలుగుతుంది, సహనం లేని వాడికి సాత్విక బుద్ధి కలగదు. గంట అంటే గంట చూడండి, అవన్నీ పోతాయి, అవన్నీ నువ్వు ఏదిగా ఉన్నావు, ఎంత సాధన చేసినా నువ్వు ఏదిగా ఉన్నావు అది పోదు, నువ్వు కానిదంతా పోతుంది. నువ్వు సాధన చేస్తే నువ్వు ఏదిగా ఉన్నావు అది పోదు, సాధన చేయటం వల్ల నువ్వు కానిదంతా పోతుంది, ఉన్నది పోదు కానిదంతా పోతుంది. ఇల్లు తుడుచుకుంటే గది తుడుచుకుంటే గది పోదు, గదిలో ఉన్న దుమ్ము పోతుంది. గది తుడుచుకుంటే గది పోదు, గదిలో ఉన్న దుమ్ము పోతుంది. నువ్వు సాధన చేస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళవు, నువ్వెవరో నీకు తెలియకుండా అడ్డొచ్చే విషయాలు పోతాయి, నువ్వు కానిది పోతుంది. కానీ నువ్వు ఏదైతే ఉన్నావు అది పోదు. ఒక భక్తి అన్నాడు, ఎన్ని చమత్కారాలు ఎన్ని అందాలు, కళ్ళు ఉన్నవాళ్ళు చూడవచ్చు చూడవచ్చు, చెవులు ఉన్నవాళ్ళు వినొచ్చు. ఒకసారి భగవాన్ దగ్గరికి ఎవరో ఇచ్చారు, నేను ఆత్మను వెతుక్కుంటున్నాను, ఆత్మ నాకు ఇంకా దొరకలేదు, ఆత్మ నాకు ఇంకా దొరకలేదు, ఆత్మను వెతుక్కుంటున్నాను అన్నాడు. అలాగే పోయినప్పు వచ్చే కదా నువ్వు వెతుక్కోవటానికి, పోయిన వస్తువుని వెతుక్కుంటారు కానీ ఉన్న వస్తువుని ఎవరు వెతుక్కోరే. ఎన్ని అందాలో చూడండి, ఎవరైనా పోయిన వస్తువుని వెతుక్కుంటారు కానీ కనిపిస్తున్న వస్తువుని ఎవరు వెతుక్కోరు, ఉన్న వస్తువుని ఎవరు వెతుక్కోరు, పోయిన వస్తువుని వెతుక్కుంటారు. నేను ఆత్మను వెతుక్కుంటున్నాను అది ఎప్పుడైనా వచ్చాయి కదా అసలు వెతుక్కోవటానికి. మీ తలంపులో పోయింది అది, నిజంగా పోలేదు అది, మీ తలంపులో పోయింది అది. పోయింది అనే తలంపు పోగొట్టుకో నువ్వు ఆత్మగా మిగిలిపోతావు. వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్, డైరెక్ట్ టీచింగ్, సింపుల్ టీచింగ్, నాట్ నో కాంప్లికేషన్, నో కాంప్లికేటెడ్ టీచ్, నాట్ కాంప్లికేటెడ్ టీచింగ్. అది లోపలన్న వస్తువు కాంప్లికేటెడ్గా లేదు, నీ తలకై కాంప్లికేటెడ్గా ఉంది. నేను ఆత్మని వెతుక్కుంటున్నానండి అన్నాడు వాడు. అది ఎప్పుడైనా పోతే కదా అది నువ్వు వెతుక్కోవటానికి, అది నువ్వు చేయి. నీ తలంపులో పోయింది అది, నిజంగా పోలేదు, ఎందులో పోయింది, నీ తలంపులో పోయింది అని పోయిందనే తలంపు పోగొట్టుకో. ఉన్నది ఉన్నట్టుగా నీకు వ్యక్తం అవుతుంది. ఎన్ని అందాలో చూడండి, టీచింగ్లోని వైభవం చూడండి, ఆ సౌందర్యం చూడండి. అంటే మీ సాధన బలం ఉంటే తొందరగా పోతాయి, సాధన బలం తక్కువ ఉంటే కొంచెం లేట్ అవుతుంది పోతడానికి. మీకు సాధన బలం ఉంటే తొందరగా పోతాయి, సాధన బలం తక్కువగా ఉందనుకో చాలా లేట్గా పోతాయి. అది ఎంతో కొంత ప్రయత్నం చేయటం మానకండి, మేక్ ఎఫర్ట్. ఒక భక్తి ఏమన్నా అంటే మాకు ఇంకా సాధన చేయటం పనే, రోజు ఇదే పని అన్నాడు ఒకడు. భగవాన్ ఏమన్నాడంటే ఇది సాధన చేయండి సాధన చేయండి, మాకు ఇంకా పనులు ఏమి లేదా ఇదే పనే అన్నాడు. ఇంకా వండుకోక్కర్లేదు తినక్కర్లేదు ఇంకా సాధన చేయటమే పని అన్నాడు వాడు. మీ గురువులు అందరూ ఇలాగే తేగరాడు అని చెప్పాడు, వండుకోక్కర్లేదే తినక్కర్లేదు, ఇంటికి ఎవడైనా చుట్టం వస్తే గౌరవించక్కర్లేదు, ఇంక తడుపు వేసి కూర్చొని సాధన చేయటమేనా, ఇంకా మాకు రోజు ఇదే పనినా అంటే భగవాన్ ఏమన్నారంటే ఇప్పుడు ఎంతో కొంత సాధన చేయలేకుండా ఉండలేదు, ఎంతో కొంత ఒకవేళ నేను చేయొద్దని చెప్పినా ఎంతో కొంత సాధన చేయకుండా
ఇక్కడ కొంత దూరం వెళ్ళి అక్కడ నువ్వు సాధన చేద్దామన్నా, సాధన చేసేవాడు కనపడ్డు. నీ ఒకవేళ నువ్వు సాధన చేయొద్దని నేను చెబుతాననుకో, నువ్వు చేయకుండా ఉండలేవు. అన్వేషణలో నువ్వు ఉన్నప్పుడు, ఆ సత్యాన్వేషణలో నువ్వు ఉన్నప్పుడు ఎంతమంది చేయకుండా ఉండలేవు. కొంత దూరం వెళ్ళాక సాధన చేసేవాడు కనపడ్డు. జపం చేసేవాడు, జపం ఉన్నప్పుడు కదా జపం చేయటం. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం అని అంటున్నాం మనం. ఆ లోపల జపం చేసేవాడు ఉన్నాడు కాబట్టి ఆ నామ జపం చేస్తున్నాం. ఆ లోపల జపం చేసేవాడు లేనప్పుడు ఇంకా జపం ఏం చేస్తాం? అలా లోపల సాధన చేయగలి సాధన చేయాలి. మొత్తం మీద సాధన చేసేవాడు లేకుండా పోతాడు. అప్పుడు నువ్వు సాధన చేయాలన్నా చేయలేవు. సాధన చేసేవాడు ఉన్నప్పుడు నువ్వు సాధన చేయొద్దని నేను చెప్పినా ఎంతో కొంత సాధన చేయటం నువ్వు మానవు. నువ్వు మానవు, నేను చెప్పినా మానవు నువ్వు. ఆ సాధన చేసేవాడు పోయిన తర్వాత కొంత దూరం వెళ్ళాక సాధన చేసేవాడు పోతాడు. కొంత దూరం వెళ్ళాక వాడు సాధన చేసేవాడు ఏం చేస్తాడు? పోతాడు. సాధన చేసేవాడు పోతాడు కొంత దూరం వెళ్ళాక. అప్పుడు నీకు సాధన చేయాలనిపిస్తుంది అనుకో, సాధన చేయడానికి అక్కడ ఎవడో కనపడ్డు. ఇప్పుడు చేయకుండా ఉండలేము. ఒకవేళ నేను చేయొద్దన్నప్పుడు చేయకుండా కొంత దూరం వెళ్ళాక చెయ్యి నేను చెయ్యని చెప్పిన చేసేవాడు కనపడ్డు. అంటే అంబేద్కర్ భార్య చెప్పినట్టుగా ఉండాలి మనం భగవద్గీత చదివేటప్పుడు. మన భగవద్గీత శ్లోకం చదివి ఆలోచించుకుంటూ ఉంటాం. అంబేద్కర్ భార్య ఆలోచించుకోదండి. అంబేద్కర్ చెప్పిన వెంటనే ఆలోచించడానికి అవకాశం లేకుండా చెప్పాడటండి. అంటే మనకు అనిపిస్తున్నట్టు ఎస్ అని వేద్దాం అనుకో, ఆ గ్రౌండ్ అలా ప్రిపేర్ చేసి చెబుతాడటండి. అలాగే భగవద్గీత మన శ్లోకం చదివేటప్పుడు భగవంతుడు చెప్పిన మాట ఆలోచించినప్పుడు మన తలకాయలు పక్కన పెట్టి మన ఆలోచన పెట్టి అంబేద్కర్ చెప్పినప్పుడు భార్య ఎలా ఇస్తుందో భగవంతుడు చెప్పిన ఆదేశాన్ని, భగవంతుడు చెప్పిన వాక్యాన్ని అది భగవంతుడితో సమానం అనుకుని మనం యాక్సెప్ట్ చేసే స్థితి వచ్చినప్పుడు అప్పుడు బ్రాహ్మణ స్థితి మనకు కలుగుతుంది. ఏంటినాగా ఆలోచించడానికి టైం ఇవ్వటం లేదేంటి అనుకునేది కూడా కాదండి. ఏం మనం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి కదా అనుకునేది కదట్టింది. ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలన్న తలంపు కూడా స్ఫురించేది కదట్టింది. అంత వేగంగా అనేది అట్టింది ఎస్ అని. గంట ఎంత ముగిందాం, తొందరగా ముగిందాం. అయితే నువ్వు సాధన నిర్మలంగా చేసుకుపో. నేను టైర్ అయిపోతున్నాను, టైర్ అయిపోతున్నా అంటే అని చెప్పి చేస్తావు. పని నువ్వు ఏదైనా పని చేసినప్పుడు నేను టైర్ అయిపోతున్నాను, టైర్ అయిపోతున్నాంటే పని ఎంతకాలం చేయగలవు? ఆ సాధన కూడా నిర్మలంగా చేసుకెళ్ళిపో. కొంతమంది పని ఎలా చేస్తారంటే ఇంకా మట్టిలో కలిసిపోయే వరకు నేను ఆ పని చేయటం మానవ అంటారు. మీ మట్టిలో కలిసిపోవలసిందండి. మేము చేసే పని మనం చేయమండి. మేము అలా పని చేయటం మాకు అలవాటు. మీరు రెస్ట్ తీసుకుంటే రెస్ట్ పడుతుంది. మాకు రెస్ట్ అక్కర్లేదు. మేము మట్టిలో కలిసిపోయే వరకు ఇలా ఏదో చేస్తూ ఉంటా ఉంటారు. అంటే వాళ్ళకి పని అంటే ఇష్టం. వాళ్ళకి కొంతమందికి పని అంటే బాగా ఇష్టం. కొంతమంది 90 ఏళ్ళు ముసలి వాళ్ళు కూడా వంట ఉండే శక్తి లేకపోయినా కూరగాయలకు వస్తూ ఉంటారు. ఒక పొయ్యి దగ్గరికి వెళ్ళకపోయినా ఏదో పని చేసి సహాయం చేసి పెడతా ఉంటారు 90 ఏళ్ళు వచ్చాక కూడా. అది ఒక అలవాటు. పని అంటే ఇష్టం కొంతమందికి. కొంతమంది పని దొంగలు, ఏ తోడుకోవాలకి చెప్పేస్తూ ఉంటారు ఆ పని. ఆ బూర్లు వడ్డనా, అన్నం వడ్డనా, మామ కూరలు వడ్డనా ఎవరికి వదిలేసి వీళ్ళు నేతి జారి పుచ్చుకుంటారు అన్నిటికంటే తేలికి. కృష్ణుడు ఎవరింటికైనా పెళ్లికి వెళ్ళినప్పుడు ఏం చేసేవాడు అంటే ఆకులు తీసేసేవాడు. అంటే ఆకులు తీయడానికి అందరికీ నామోషి. ఇప్పుడు మనం ఎక్కడికైనా పెళ్లికి వెళ్ళామనుకోండి అన్నం వడ్డిస్తాం, కానీ ఆకులు తీయమంటే మనం తీయం. కృష్ణుడు ఏం చేసేవంటే వాళ్ళు తినేసాక అందరు ఆకులు తీసేసేవాడు. వాడు దేవుడు. ఎంచేత ఆకులు, కృష్ణుడు ఆకులు తీశాడని మనం దేవుడు అంటున్నాం కానీ నలుగురు అంటలేదు. ఇంకా ఆకులు తీయటమైన పని ఇష్టంగా చేశాడు కాబట్టి దేవుడయ్యాడు.
ఇక్కడ మీరు గ్రహించాలి, అది ఆకులు తీసాడు కాబట్టి వాడు జవాన్ అంటాం లేదు మనం కృష్ణుని. ఏం చేస్తారు ఆకులు తీయటమైన పని ఎవరు బలవంతం చేయవాళ్ళు చేయలేదు, ఎవరో ఒత్తిడి వాళ్ళు చేయలేదు, అది ఇష్టంగా చేశాడు, అది ప్రీతిగా చేశాడు అని చెప్పి దేవుడు అంటున్నాం. మనం అన్నం వడ్డించేటప్పుడు ఉన్న ప్రీతి, కూరలు వడ్డించిన ప్రీతి, ఆకులు తీసేటప్పుడు మన మనసు అలా ఉండదు, ఏదో తక్కువ పని చేస్తున్నాం అనిపిస్తుంది, అది దేవుడికి లేదు, అందుకే వాడు దేవుడు. కంగారు పడకండి, నెమ్మది నెమ్మదిగా పోతాయి, తొందర పడకండి, ఎగిరి పడకండి, ఎగిరి ఎగిరి పడకండి, తొందరగా ఎగిరి ఎగిరి పడితే మళ్ళీ కింద పడతా ఉండాలి, స్లోగా వెళ్ళండి. మీరు చేసే సాధన ఎలా ఉండాలి, స్లోగా వెళ్ళండి, ఎగిరి ఎగిరి పడకండి, ఎగిరి ఎగిరి పడకండి, స్లోగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, స్టడీగా వెళ్ళండి. కృష్ణుడు చెప్తాడు శనేహి శనేహి, నెమ్మదిగా నెమ్మదిగానే వెళ్ళండి, కానీ వాటిని ప్రయాణం విడిచిపెట్టద్దు. తొందరపాటుగా ఎవరు వెనకాల తరుముకొస్తున్నట్టుగా ప్రయాణం చేయొద్దు. ఎవరు వెనకాల తరుముకొస్తున్నట్టుగా మనం పరిగెడితే ఎంత దూరం పరిగెట్టగలం అని చెప్పి అలా కాదు. నెమ్మదిగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, స్టడీగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, స్టడీగా వెళ్ళండి, కానీ మీరు సాధన విడిచిపెట్టద్దు. నెమ్మదిగానే వెళ్ళండి, ప్రయాణం చేయండి, నెమ్మదిగానే ప్రయాణం చేయండి, స్లోగానే ప్రయాణం చేయండి. ఏదో రోజుకి వాసన నాశనం అవుతుంది, మనోనాశనం అవుతుంది, అది నిశ్చయం. అందులో మీకు మీరు సాధన చేస్తంటే ఆ ఫలం మీకు భగవంతుడు మీకు అందజేస్తాడు, మీ సాధనా ఫలం మీకు భగవంతుడు ఇస్తాడు. మీరు ఎంత సాధన చేశారో ఎంత ఫలం ఇవ్వాలో భగవంతుడికి మీరు జ్ఞాపకం చేయక్కర్లేదు, మీ సాధన వల్ల వచ్చే ఫలితం మీకు తిరిగి ఇచ్చేస్తాడు భగవంతుడికి, ఏది అక్కర్లేదు. రేపు మధ్యాహ్నం, రేపు మీ కర్మఫలం భగవంతుడికి అక్కర్లేదు, మీకే ఇచ్చేస్తాడు. అంటే భగవంతుడికి ఒక పేరుంది, కర్మఫలదాత అని. కర్మఫలదాత. రేపు మధ్యాహ్నం వెష్ట విప్పర్లో, దాని పడమర విప్పర్ అంటారు, వెష్ట విప్పర్లో, ఇక్కడ సమీప గ్రామం, ఈ వెష్ట విప్పర్లో రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రవచనం. రేపు 20వ తేదీ వెష్ట విప్పర్లో రేపు మధ్యాహ్నం 2 గంటలకు, 21వ తేదీ మహాశివరాత్రి, మధ్యాహ్నం 2 గంటలకు చించినాళ్ళు. భక్తులైనటువంటి మీకు అందరికీ ఈ సమాచారం ఇన్ఫర్మేషన్ మీకు తెలియపరచడం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. కృష్ణుడు యుద్ధం చేసేటప్పుడు కూడా శాంతిలోనే ఉండేవాడు, అందుకే వాడు దేవుడు అయ్యాడు. మనం పూజ గదిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, వంట చేసేటప్పుడు ఒక రకంగా ఉంటాం. పూజ గదిలో ఉన్నప్పుడు వంట గదిలో ఉండలేము. కృష్ణుడు ఇంట్లో బెడ్రూమ్లో ఎలా ఉండేవాడో యుద్ధ భూమిలో కూడా అలా ఉండేవాడు, అందుకే వాడు దేవుడు అయ్యాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. కృష్ణుడికి డెకరేషన్ అంటే ఇష్టం, స్వీట్స్ అంటే ఇష్టం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అంటే మన మనస్సు అన్నపోసుకులా అయిపోతే దొంగతనాలు చేస్తాడు కృష్ణుడు. ఏంటి, ఎవడు మనస్సు అయితే వెన్నపూస అయిందో వాడు మనస్సును దొంగలిస్తాడు, అదే వెన్నపూస దొంగనానికి పేరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అందరూ అరే పిల్లలు అందరి ఇదే కూడా మా ఇంటికి వచ్చి అన్నపూస పట్టిపోతున్నాడు, మా ఇంటికి వచ్చి అన్నపూస పట్టు అన్నపూస దొంగ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మీ ఇంటికి వస్తాడనుకోండి, మీరు అన్నపూస పైన పట్టిపోతాడని. అలాగే మీ మనస్సు అన్నపూస అయిందనుకోండి, మీకు తెలియకుండా మీ మనస్సును దొంగిలించుకుని వెళ్ళిపోతాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే దొరలకు వైట్ పీపుల్కి కృష్ణ అనలేరు, వాళ్ళు రామ అనగలరు కానీ కృష్ణ అనలేరు. అంటే వాళ్ళు ఏమంటారంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. ఈ చాంటింగ్ చేసేటప్పుడు లండన్లో ఏమన్నారు అంటాడు, వన్స్ మోర్ అనేవాడు. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. మీ పేరు పెట్టి మిమ్మల్ని 10 సార్లు పిలుస్తాం అనుకోండి, మీరు పలకపోయినా 11వ సారైనా పలుకుతారు. ఎక్కడున్నా ఈశ్వరుడు మన ఆర్తి వాళ్ళు దిగుతాడు వాడు. ఓం శంభో శివ 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 నారాయణ 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 ఈ సాయీశ్వరుడు సాయిబాబా మందిరం కమిటీ వారు మనల్ అందరిని ఆహ్వానించి మనల్ని ఎంతో గౌరవం చేశారు. నా గౌరవం మీ గౌరవం, మీ గౌరవం నా గౌరవం. నన్ను గౌరవించారనుకోండి మీకు అందరికీ గౌరవించినట్టే ఉంటుంది. మీ మిమ్మల్ని గౌరవిస్తే మాకు, నన్ను గౌరవిస్తే మిమ్మల్ని గౌరవించినట్టు ఉంటుంది. ఈ గౌరవం, వారు చేసిన గౌరవం అందరికీ వర్తిస్తుంది, అందరికీ అది వర్తిస్తుంది. ఈ కమిటీ వారు మన చేసినటువంటి ఇక్కడ ఎంత ఏర్పాట్లు చాలా బాగా చేశారు, చాలా సంతృప్తికరంగా ఉన్నాయి, సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు వారు చేసిన మర్యాదకి, వారు చేసిన మర్యాదకి, వారు మనకు ఇచ్చినటువంటి స్వాగతానికి మీ తరఫున, నా తరఫున, ఈ సభ అందరి తరఫున, సభ యొక్క సముఖంలో, సభ యొక్క సభను పురస్కరించుకుని సభ మధ్యలో వారికి నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. మీరు మాట్లాడండి.